అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం సర్వతంత్రస్వతంత్రాయ సదాత్మాద్వైతివేదినే శ్రీమతే శంకరార్యాయ వేదాంతగురవే నమః శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ శారదా పరమేశ్వర్యై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీమజ్జగద్గురుభ్యో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః జగద్గురువులకు అంజలిస్తూ శ్రీ శారదాంబకు ప్రణమిల్లుతూ అమ్మ సన్నిధిలో చెప్పుకు వస్తున్న ఆదిశంకరుడు దర్శించిన శ్రీ మహావిష్ణువు నిన్నటి రోజున విష్ణురూపం రామరూపం కృష్ణరూపం మూడింటి దర్శించుకున్నాం. ఈ మూడు కూడా శుద్ధమై ఏకమై ఉన్న ఏ పరబ్రహ్మం ఉందో ఆ పరబ్రహ్మమే ఆ విధంగా సాక్షాత్కరిస్తున్నదని, అది కూడా యోగపీఠమునందు సాక్షాత్కరిస్తున్నది. యోగపీఠం అనగా ఈ ప్రకృతి శక్తులన్నీ కలిపి పీఠమైతే ఈ పీఠం ఎవరి వల్ల చైతన్యం పొందుతుందో అతడు నారాయణుడు. ఈ ప్రకృతి శక్తులన్నీ కలిపి యోగపీఠం అని చెప్పబడతాయి. అవి బయట ఉన్న విశ్వమే కాకుండా లోపల కూడా ఉన్న విశ్వమే. మనలో బయట ఉన్నటువంటి ఈ ప్రకృతిని అధిష్ఠించిన పరమాత్మ అధిష్టాన చైతన్యం ఆయన భక్తానుగ్రహార్థం వివిధములైన రూపములు స్వీకరిస్తున్నాడు. ఆ రూపములన్నీ కూడా మంత్రముతో ఉపాసనతో తెలియబడేవి, అందుకే ఉపాస్య రూపములు అని చెప్పబడుతున్నాయి. మనం ఊహించుకున్నవి కావు, ఋషులను అనుగ్రహిస్తూ భగవానుడు సాక్షాత్కరింపజేసినవి. వాటిని మనం ఉపాసన ద్వారా ధ్యానిస్తూ ఆరాధిస్తూ భావిస్తూ భక్తితో కొడుచుకున్నట్లయితే ఆ నామరూపమును మనకు క్రమంగా ముక్తిని ఇస్తాయి అనే విషయాన్ని నేను ప్రస్తావన చేసుకుంటూ దివ్యమైన రామస్వరూపాన్ని కృష్ణస్వరూపాన్ని విష్ణుస్వరూపాన్ని నేను ప్రతిష్ట చేసుకున్నాం. అదేవిధంగా జీవితం యొక్క స్వరూపాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. ఇందులో జీవిత స్వరూపం చెప్పడం ఎందుకంటే వైరాగ్యం కోసం. విష్ణుస్వరూపం ఎందుకు చెప్పడం అంటే ప్రాప్తి ఏదో అది తెలుసుకోవడం కోసం. ప్రాప్తి అంటే పొందవలసినది ఏదో దాన్ని చెప్తున్నారు. నిన్న మనం చెప్పుకుంటూ ప్రారంభించినది కృష్ణ అష్టకం. ఇందులో వచ్చే చివరి వాక్యములు శరణ్యో లోకేశః మమభవతు కృష్ణ అక్షి విషయ. సర్వలోకమునకు ఈశ్వరుడు శరణ్యుడు. శరణ్యుడు అంటే దిక్కైనవాడు. ఎవరికి శరణ్యుడు అంటే శరణ్య అని శబ్దం వేయడంలోనే అందరికీ శరణ్యుడు అని చెప్తున్నారు. విడిగా భక్త శరణ్యుడు లేదా దేవశరణ్యుడు అనకుండా శరణ్య అన్నారు ఇక్కడ. శరణ్యుడు అంటే అందరికీ దిక్కైనవాడు, ఆశ్రయమైనవాడు, సమస్త లోకమునకు ఈశ్వరుడు అయిన కృష్ణుడు. అంటే కృష్ణుడు అనగా లోకములకు ఆధారమైన వాడు, ఈశ్వరుడు అని భావం చూపిస్తూ అలాంటి కృష్ణుడు నాకు అనుభవమునకు వచ్చుగాక, అక్షి విషయ అన్నారు, నా కంటికి గోచరించుగాక, ప్రత్యక్షమగ్గాక, సాక్షాత్కరించుగాక అనే భావం. మొదటి ఇందులో కృష్ణు యొక్క దివ్య రూపాన్ని ఆవిష్కరిస్తూ గదీ శంఖీ చక్రి విమల వనమాలి స్థిర రుచి ధియాం సాక్షి శుద్ధ హరిహి. ధియాం సాక్షి, బుద్ధికి కూడా సాక్షిగా ఎవడున్నాడో, ఎవడు శుద్ధమైన బ్రహ్మము ఆయన. మరి ఇంత దివ్యమంగళ విగ్రహం ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే అసురహంత అబ్జనయన అన్నారు, అసుర సంహారం కోసం వచ్చినటువంటి వాడు. ఆ వచ్చిన కృష్ణుని మనం తలంచుకున్నప్పుడు ఆయన యొక్క తత్వం మరువురాదు. అందుకే ఆయన ఎవరో తర్వాత శ్లోకంలో చెప్తూ యతసర్వం జాతం వియదనిల ముఖ్యం జగదిదం స్థితౌ నిశేషం యోవతి నిజ సుఖాంశేన మధుహ లయే స్వస్మిన్ నిత్యం హరతి కలయా యస్తు సవిభుః శరణ్యో లోకేశౌ మమ భవతు కృష్ణ అక్షి విషయ. ఇందులో కృష్ణుడు ఎవరంటే యతః సర్వం జాతం, ఎవరి నుంచి సర్వజగత్తు కలుగుతున్నదో, సర్వజగత్తు అంటే వియత్ అనిల ముఖ్యం జగత్, ఆకాశము వాయువు ఇత్యాదులు అన్నారు. మొదట ఉన్నది పరమాత్మ, తర్వాత వచ్చింది ఆకాశం, ఆకాశం వాయువు ఇత్యాదులన్నీ కూడా అంటే పంచభూతములు మొదలుకొని సర్వ ప్రాణికొట్లు ఎవరి నుంచి కలుగుతున్నాయో అతడు కృష్ణుడు. అదేవిధంగా ఈ జగత్తు ఎవరి యొక్క ఆనందాంశ చేత జీవిస్తున్నదో, నిజ సుఖాంశేన యహ అవతి, ఆనందాంశ అంటే జగత్తు జీవిస్తున్నది భగవంతుని యొక్క సుఖాంశ చేత, ఆనందాంశ చేత, దానివల్ల రక్షింపబడుతున్నాం మనమందరం కూడా. అదేవిధంగా ఎవరు తన యొక్క తమో గుణం చేత జగత్తుని హరిస్తున్నాడు అంటే గుణముల్లో తమో గుణాన్ని నియమించి ఎవడు తనలో లయం చేసుకుంటున్నాడో ఆ కృష్ణుడు నాకు అక్ష విషయం అగ్గాక అన్నారు. అంటే కృష్ణుడు అనగా సృష్టిస్థితుల కారకుడైన నారాయణుడిని ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ. అంతేగాని దేవకీ నందనుడు, యశోదానందనుడు అని కాకుండా యశోదానందనుడుగా కనబడుతున్నప్పటికీ ఆయన సృష్టిస్థితుల కారకుడైన పరమాత్మ. శంకరులు ఏది చెప్పినా వెనకాల ఉపనిషత్తు నేపథ్యం ఉంటుందండి. ఈ శ్లోకానికి ఉపనిషత్తు నేపథ్యం అంటే యతోవా యమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రియత్యభిసంవిశంతి అనే మంత్రం దీని వెనకాల ఆధారం. ప్రతిదాని వెనకాల ఒక్కొక్క ఆధారం కనబడుతుంది. తర్వాత శ్లోకం నిన్న మనం చెప్పుకున్నదే, ఎవరు యమనీయమాదులతో ఇంద్రియములను నిగ్రహించి చిత్తాన్ని హృదయంలో లయం చేస్తారో అన్నాడు. ఇదేంటి, చిత్తం హృదయం ఒకటే కదా అనుకోవచ్చు. చిత్తము హృదయం ఒకటి అనడానికి లేదు. చిత్తము మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా హృదయంలో కలిగే వికారాలు. హృదయంలోనిది కేవల శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది. అందులో కలిగేటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములు ఉన్నాయే, అవి కేవలం అంతఃకరణం అనిపించుకుంటాయి. అంతఃకరణకు ఆధారమైనది హృదయం. ఆ హృదయం కేవలం ఈశ్వర చైతన్యంతో ఉంటుంది. అందుకే మన మనస్సుని లేదా చిత్తాన్ని హృదయంలో లయం చేయటం అంటే హృదయం పరమాత్మ యొక్క స్థానం. అందుకే పరమాత్మ హృదయంలో ఉంటాడని చాలామందికి తెలుసు. యోగి హృధ్యానగమ్యం అంటున్నాం. యోగుల హృత్తు యందు ధ్యానం చేయబడుతున్నాడు. హృత్ హృత్ అంటే రహస్యం అని కూడా అర్థం అనేది మన లోపల. అది గుహ అని చెప్పబడుతుంది. అంత లోతుగా ఉన్నాడు పరమాత్మ. కనుక చిత్తముని ఎలాగ పరమాత్మ లయం చేయాలంటే ముందు యమనియమ ముఖ్యై, యమనియమాలు అలవాటు చేసుకోవాలి. ఒక కబురుతో జరిగేది కాదు, సాధనలోకి తెచ్చుకోవాలి. యమములు నియమములు అమ్మని అనేక బాణలు చెప్పుకున్న యమనియమాలు అంటే యోగం ఇక్కడ చెప్తున్నారు. ఆ యోగము యమనియమములతో కరణములను అనగా ఇంద్రియముల్ని నిరోధించి చిత్తాన్ని హృదయంలో లీనం చేసి ఆ హృదయస్థానం ఎలా ఉంటుందని విమలం, అది అత్యంత నిర్మలమైనది, మాయావికారములు లేనిది, అందులో లయం చేసి ఏ పరమాత్మని యోగులు పొందుతున్నారో ఆ పరమాత్మ అయిన కృష్ణుడు నా కంటి ముందుండుగాక. అంటే యోగులు సమాధి స్థితిలో పొందే పరమాత్మయే కృష్ణుడని ప్రతిపాదన చేస్తున్నారు. కృష్ణతత్వ ప్రతిపాదన కృష్ణాష్టకంలో చేస్తున్నారు స్వామివారు. అలాగ సాధన చేసే వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చారు ఈయన, ప్రవరమతయః. నిన్న మనం చెప్పుకున్న మాట గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే చివరికి వచ్చేవాడు గుర్తుండడం కష్టం. అందుకే నిన్న చివరిది వాడు మొదలు చెప్తే మళ్ళీ గుర్తు చేసినట్టుంటుంది. ప్రవరమతయః, గొప్ప బుద్ధి కలిగిన వారు అని. అటువంటి వారు గొప్ప బుద్ధి కలిగిన వారు. వారు ఏ పరమాత్మను ఆ విధంగా దర్శిస్తున్నారో ఆ పరమాత్మ కృష్ణుడు నా కంటి ముందు కనబడుగాక. తర్వాత బృహదారణ్యకల్లో ఉండేటువంటి మంత్రముల్ని తర్వాత శ్లోకంలో నిక్షేపం చేస్తున్నారు. పృథివ్యాం తిష్టన్యో యమయతి మహీం వేద నధరా యమిత్యాదౌ వేదో వదతి జగతామీశ కమలం నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ శరణ్యో లోకేశౌ ಮಮ ಭವತ್ ಕೃಷ್ಣ ಅಕ್ಷಿ ವಿಷಯ ಪೃಥಿವ್ಯಾಂ ತಿಷ್ಠನ್ ಯೋ ಯಮಯತಿ ಮಹಿಂ ವೇದನಧರ. ಆಯನ ಎಕ್ಕಡುನ್ನಾ అంటే ಭೂಮಿ ಎಂದು ಆಯನೇ ಉನ್ನಾಡು, ఉంటూ ఆ భూమిలో నిలుకడ శక్తిగా ఉంటూ మనం పడుతున్నాడు. దీన్ని బట్టి భగవంతుడు ఉనికిని చెప్తున్నారు ఇక్కడ శంకర భగవత్పాదులు వారు. ఆయన లేనిది ఎక్కడ? మనలో ఉండి మనల్ని నడుపుతున్నాడు, భూమిలో ఉండి భూమిని నడుపుతున్నాడు ఆయన. ఆయన భగవద్గీతలో చెప్పిన వాక్యం కూడా తెలుసుకోవచ్చు, గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస, భూమిలో ప్రవేశించి నా ఓజస్సుతో ధరిస్తున్నానన్నాడు. లేక పృథ్వంతా ఇలా ధరింపబడుతుందంటే ఈశ్వరుని యొక్క ఓజశక్తి. ఓజశక్తి అనగా భగవంతుడిగా మాత్రమే చెప్పే బలాన్ని ఓజస్సు అంటారు. ఆ ఓజస్సుతో ఈ పృథ్వీని భరిస్తున్నాడు. దానివల్లనే పృథ్వీ తన స్థానంలో తానుంటుంది, చిట్లిపోకుండా చెదిరిపోకుండా ఉండగలుగుతోందంటే ఏ శక్తి చేత? ఇది ఆలోచించాలి. అందు జీవామక్యానవావయం అని ఉపనిషత్తులో వేసిన ప్రశ్న సామాన్యం కాదు. మనందరం దేనివల్ల బ్రతుకుతున్నామన్న ప్రశ్న వేసుకుని ఋషులు ధ్యానయోగాన్ని ఆశ్రయించి సమాధానం పొందారు. ఆ సమాధానమే కృష్ణుడు, మరొకటి కాదు. ఆ పరమాత్మ వల్లనే మనందరం కూడా ఉండగలుగుతున్నాం. కనుక ఈ సృష్టి యొక్క ఉనికికి ఆధారమైన వాడు ఈశ్వరుడు. ఉనికి అంటే ఉండడం మాత్రమే కాదు, వ్యవహారం అంతా. కనుక ఈ పృథ్వీ ఎవరి చేత నియమింపబడుతుందో, పృథివ్యాం తిష్టన్ యో యమయతి మహీం, భూమి యందు ఉంటూ ఈ మహీం ఈ భూమిని ఎవడు యమయతి నిగ్రహిస్తున్నాడో ఆయనను వేద నధర, ఆయన భూమి తెలుసుకోలేదు. ఇది వరుసగా బృహదారణ్యకలు కొన్ని వాక్యాలు వస్తాయండి. ఆయన భూమిలో ప్రవేశించి ఉన్నాడు, భూమి ఆయన వల్ల ఉంటుంది కానీ భూమి ఆయన తెలుసుకోలేదు. అగ్ని ఆయన వల్ల ఉంటుంది, అగ్ని ఆయన తెలుసుకోలేదు. నీరు ఆయన వల్లనే కలిగింది, నీరు కూడా ఆయన తెలుసుకోలేదు. ఇంద్రియాలు ఆయన వల్లే నడుస్తున్నా, ఇంద్రియాలు ఆయన తెలుసుకోలేదు అంటాడు ఇక్కడ. కన్ను చూడగలుగుతుంది అంటే ఆయన ఉండడం వల్లే కన్ను చూడగలుగుతుంది, కానీ మనం ఆయన చూడలేకపోతున్నాం. అంటే ఎవరి వలన మనం చూడగలుగుతున్నామో వాడిని చూడలేకపోతున్నాం, ఎవరి వలన వినగలుగుతున్నామో వాడిని వినలేకపోతున్నాం. అంటే వాని వలన పనిచేసే ఇంద్రియములు వాడిని తెలుసుకోలేకపోతున్నాయి, అలాగే వాని వలన పనిచేసే భూతములు వాడిని తెలుసుకోలేకపోతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే పంచభూతముల చేత కానీ పంచేంద్రియముల చేత కానీ ఆయన దొరకడు. ఇంద్రియాలకు కనబడేది ప్రపంచం, ఇంద్రియాతీతమైన వాడు పరమాత్మ, స్పష్టంగా కనబడుతుంది. కనుక మన కబుర్లన్నీ ఎలా ఉంటాయంటే కనిపించే దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. భగవంతుడు కనబడ్డు, కనుక కనబడ్డు కదా ఉండడు లేడు అంటే కనబడకపోవడం ఆయన లక్షణం. లేడు నువ్వెలా అంటావు? కానీ ఇంద్రియాలకు గోచరించేదంతా పదార్థం, ఇంద్రియాలకు అతీతమైనది పరమార్థం. కానీ పదార్థం పరమార్థం రెండు వేరు. విజ్ఞాన శాస్త్రం అంటే పదార్థ జ్ఞానం, అది పట్టుకుని మనం పరమార్థం గురించి మాట్లాడడానికి లేదు, దాని వేరే విజ్ఞానం కావాలి ఇక్కడ. అదే పరమార్థ స్వరూపుడు నారాయణుడు. ఇది భగవంతుని తెలుసుకునే విధానం. భగవంతుడు ఇతడు అని చెప్పలేం, అనిర్దేశ్య వపుహు ఇది అని నిర్దేశించలేం. మరి ఎలా తెలుసుకోవాలంటే వీటన్నీ ఇవన్నీ ఆయన వల్ల ఉన్నాయి, ఇవేవి ఆయన తెలుసుకోలేవు అని మనం తెలుసుకోవాలట. కనుక ఇంద్రియముల్లోనే ఉంటూ నడిపిస్తున్న వాడిని తెలుసుకుంటే చాలు. కనుక ఇవన్నీ ఎవరి వల్ల నడపడుతున్నాయి వాడిని తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకుంటాం వెంటనే. ఎందుకంటే కంటి ముందు కనబడేవాడు కాడని తెలుస్తున్నది, లోపల అన్వేష్టవ్యం, లోపలికి వెళ్ళాలని. అది ఎలా వెళ్ళాలంటే ఇందాక శ్లోకంలో చెప్పినట్టు యమనియమాదులతో నిగ్రహించుకున్న చిత్తంతో మనస్సులో వెతికితే దొరుకుతాడైనా. అన్వేష్టవ్యం అంటే అది అర్థం, అది వెతకడం అంటే అర్థం, అది లోపల వెతకవలసిన విషయం అక్కడ అని చెప్తూ, ఇది ఎవరు చెప్తున్నారంటే యమిత్యాదో వేదో వదతి, ఇది వేదం చెప్తోంది అన్నారు ఆయన. అంటే ప్రమాణం వేదమే, దానికి వేదవాక్యం అంటే బృహదారణ్యకల మంత్రములు వరుసగా ఉంటాయి. అలాంటి జగతాం ఈశం, జగత్తుకి ఈశ్వరుడైన వాడు, నియంతారం జగత్తుకి నియంత, సర్వ జగత్తి నియమించేవాడు అతడు. ధ్యేయం ముని సుర ఋణాం, మునులు దేవతలు అతడిని ధ్యానం చేస్తారు, వారి చేత ధ్యానము చెయ్యబడేవాడు చెయ్యదగినవాడు. మోక్షం కావాలనుకున్న వారు ఎవరిని ధ్యానించాలో వాడు కృష్ణుడు. అలా ధ్యానిస్తే ఏమిస్తాడు? మోక్షదమసవు, ఇతడే మోక్షమనిస్తున్నాడు. అలాంటి కృష్ణుడు నా కంటి ముందు కనబడుగాక. దీన్ని బట్టి కృష్ణుడిని ఎలా దర్శిస్తున్నాడో చూడండి. మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో నకస్య స్వాతంత్రం క్వచిదపి కృతవు యత్కృతిమతే బలారాతేర్ గర్వం పరిహరతి యోసౌ విజయినిహ. ఇందులో శ్లోకములతో మన భాగవతం కలిపి చూస్తే భాగవతానికి వ్యాఖ్యానం చెప్తున్నారా శంకరుడు అనిపిస్తుంది. మహేంద్రాదిహి దేవో జయతి దితిజాన్ అస్య బలతో, ఇంద్రా దేవతలు అనేక వాళ్ళ రాక్షసుల్ని సంహరించారు, ఎవరి వల్లంటే ఈయన బలం చేతే అన్నారు ఇక్కడ. దీనికి మనకి జంభాసురుడు మొదలైన రాక్షసుల్ని జయించినప్పుడు ఇంద్రుడు ఎవరి వల్ల జయించగలిగాడు అంటే ఆయనకు బలమీన, ఇంద్రా దేవతలకు కూడా బలమీన, దేవతలకు కూడా బలమీన. అందుకే ఒక్కొక్కప్పుడు వాళ్ళకి ఈయనే బలం ఇచ్చాడు, కనుక వాళ్ళకి బలం చాలన్నప్పుడు మళ్ళీ ఈయనే అడుగుతున్నారు. ఎవరైతే మనకు డబ్బులు ఇస్తూ ఉంటారో, మనకు డబ్బు ఖర్చు అయితే మళ్ళీ వాడి దగ్గరికి పెడతాం. అలాగే ఇంద్రాదులు కూడా లోకాన్ని రక్షిస్తూ చక్కగా నియమిస్తుంటారు, ఒక్కొక్కప్పుడు వారి బలము కూడా చాలనంత రాక్షస బలం పెరిగిపోతే వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? నారాయణ్ణి ఆశ్రయిస్తున్నారు రావయ్యా అని. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కనుక అసలు వాళ్ళకి ముంతవరకు నిర్వహిస్తున్నారంటే బలం ఎవరు? ఇంద్రాదేవతలు ప్రతిసారి రాక్షసులు రాగానే విష్ణువు దగ్గర పరిగెడతారు అనుకోవద్దు. వాళ్ళు కొంత శక్తి ఇచ్చాడు, కొంత అధికారం ఇచ్చాడు, దానితో వాళ్లే చాలా చేసేస్తారు. ఒక్కొక్కప్పుడు రాక్షసులు మరీ తపస్సు చేత బలోపేతులైనప్పుడు ఇంద్రాదుల వల్ల కూడా కావడం లేదు. అప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తున్నారు. అంటే వాళ్ళు బలం ఇచ్చిన వాడు ఎవడు? ఇది తెలుసుకోమని చెప్తున్నాడు. దీని అర్థం మరొకటి ఉన్నదండి, ఇంద్ర రహస్యం. ఇంద్రాదులు అన్నప్పుడు మన ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు అర్థం. ఇక్కడ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉంటారని చాలామందికి తెలిసే ఉంటుంది. మన పరమాలు చెప్పుకున్నాం, ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే అధిష్టాన దేవతల వల్ల పనిచేస్తున్నాయి. అధిష్టాన దేవతలు ఎవరి వల్ల పనిచేస్తున్నారు అది మళ్ళీ తెలుసుకోవాలి. ఇక్కడ అధిష్టాన దేవత కూడా పనిచేయడానికి కారణం ఈశ్వరుడు. ఆయన ఎక్కడున్నాడు? మన ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నాం గనక, మన ఇంద్రియములకు ఇంద్రియ అధిష్టాన దేవతలను శాసించేవాడు దేవదేవుడు, దేవతలకు దేవుడు ఆయన మనలో ఆత్మగా ఉన్నటువంటి కృష్ణుడే అని చూపిస్తున్నారు ఇక్కడ. దీనికి పురాణ కథలు మనం ఎన్నో ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇంద్రాదులకు ఎప్పుడెప్పుడు ఎలా సహాయపడ్డాను. పైగా బలారాతేర్ గర్వం పరిహరతి, ఆ ఇంద్రుడి గర్వాన్ని కూడా అణచేడు సుమా ఈయన అన్నాడు. మరి ఉపనిషత్ ప్రమాణం చూపించాలి కదా, తర్వాత భాగవత ప్రమాణం చూపించచ్చు. ఉపనిషత్తులో కేనోపనిషత్తులో కనబడుతుంది రహస్యం. ఇంద్రాదేవతలందరూ కూడా మా నిర్వాకములే అనుకుంటూ ఉంటే పరబ్రహ్మం సాక్షాత్కరించి మీకు అంత బలం ఉంటే ఈ గడ్డి పరక మీకు చూపించండి అన్నాడు. వాళ్ళు ప్రతాపం చూపించదలుచుకున్నారు, వల్ల కాలేదు, తల వంచుకున్నారు. అప్పుడు అమ్మవారు వచ్చి, మీ ప్రతాపములు కావయ్యా, ఆయన ఇస్తేనే పనిచేస్తాయని. ఆయన ఎవరు? పరమాత్మ, పరమేశ్వరుడు. అక్కడ ఇంద్రాది గర్వం అనిచేడు కదా, అది ఉపనిషత్ ప్రమాణంతో చెప్తున్నాం. కానీ ఇంద్రాదులకు కూడా బలమీయన, దాని చేతనే వాళ్ళు లోకాలు నిర్వహించగలుగుతున్నారు. కానీ లోకపాలకులు ఎవరంటే ఇంద్రాదేవతలండి అని అంటాం. వాళ్ళకి నమస్కారం చేయాలి, ఎందుకంటే ఆయన చేత అపాయింట్ చేయబడ్డారు కనుక వాళ్ళందరికీ నమస్కరించవలసినది. వాళ్ళకి ఆ శక్తులను ఇచ్చినవాడు ఆయన. వాళ్ళ ఇంద్రుల్లో ఇంద్రత్వం ఆయన, అగ్నిలో అగ్నిత్వం ఆయన. కనుక వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనం నమస్కరించేది వీరి ద్వారా ఆయన్ని అని తెలుసుకోవాలి ఇక్కడ. అంటే సర్వదేవతను నమస్కరించాలి, కానీ సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతే అని మరువురాదు ఇక్కడ. అంటే సర్వదేవతల్లో ఆయా దేవత్వములన్నీ ఆయన, అందుకని దేవదేవుడు అని పేరు. అంటే దేవతల్లో ఒకటి కాకుండా దేవతలకు నియామకుడుగా ఉన్నటువంటి వాడు. అదే నకస్య స్వాతంత్రం క్వచిదపి కృతవు యత్కృతి మృతి, ఎవరికి స్వతంత్రత అనేది లేదు, అందరూ ఈయనకు అధీన లేదు, స్వతంత్రుడు ఈయనొక్కడే. బలారాతి గర్వం అని చేయడం అనేది కేనోపనిషత్తులో వృత్తాంతం. అది సత్యమని చెప్పడానికి లీలలో మళ్ళీ చూపించాడు ఇంద్రుడు గర్వం అణచాడు. ఎక్కడ అంటే గోవర్ధనగిరి అణచి, గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఇంద్రుడు గర్వం అణచి వేయబడినది. స్పష్టంగా తెలుస్తున్నది కదా. కనుక ఉపనిషత్తుల్లో తాను ఎలా దేవతలకు కూడా దేవుడిని రుజువు చేశాడో దాన్ని తన లీలలో ఆయన రుజువు చేసినప్పుడు కృష్ణుడు దేవదేవుడు కాక ఎవరవుతారయ్యా అన్నాడు ఇక్కడ. కానీ కృష్ణ పరమాత్మ ఎవరు? ఆ అవతారంలోనే ఆయన సర్వదేవతల నియామకుడిని, పంచభూతములకు నియామకుడిని చెప్పాడు. ముందు చెప్పిన భూమి అనగానే ఇతర భూతములు కూడా మనం అన్వయించుకోవాలి. భూమి, నీరు, వాటన్నిటిని నిగ్రహించాడు. ఆ నిగ్రహం ఎలా చేశాడు అంటే కృష్ణావతారంలో మీరు గమనించండి, ఏకంగా పర్వతాన్ని చేతితో ఎత్తి పట్టుకోవడం అనేది పర్వతం పృథ్వీగతమైన విషయం. పృథ్వీని నియమించాడనడానికి అది, జలములను నియమించిన విషయం కాళీయ ఫణిఫణాదుల మీద నాట్యం చేసినప్పుడు కానీ. అదేవిధంగా వరుణుడి వరుణలోకానికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తాడు, అక్కడ వరుణుడి మీద విజయం చూపిస్తాడు. అలాగే సుడిగాళ్ళని అణచివేసినప్పుడు వాయువు మీద నిగ్రహం చూపించాడు. ఇక అగ్నిని నోటితో మింగాడు, అప్పుడు దావాగ్నిని మొత్తం చిన్నప్పుడే మింగాడు ఆయన. అటువంటప్పుడు ఆయన తత్వం తెలుస్తున్నది. విరాట్ రూపుడి సర్వం వ్యాపించినప్పుడు ఆకాశం కంటే వ్యాపకుడు ఆయన తెలుస్తున్నది ఇక్కడ. ఆకాశం కంటే వ్యాపకుడని విరాట్ రూపంలో చూపించాడు. కనుక పంచభూతములని నియమించిన వైనం కృష్ణావతారంలో కనబడుతుంది లేదా పరిశీలించండి. దేవతల్లో ఇంచుమించు ప్రతి దేవత నియమింపబడ్డారు. ఇంద్రుడి గర్వం ఎలా అనిచాడో తెలుసుకున్నాం. దానికి ముందే బ్రహ్మదేవుడి పొగరు ఎలా అనిచాడో తెలుసు. బ్రహ్మదేవుడి లేగలన్నింటినీ అపహరించి తీసుకుపోతే కృష్ణుడు ఆ రూపమును ధరించి, నీ సృష్టి ఏమిట్రా, నేనిస్తేనే శక్తి వచ్చింది రుజువు చేశాడు. కదలకుండా మెదలకుండా బ్రహ్మతో మాట్లాడకుండానే పాఠం చెప్పాడు. కానీ ఇంద్రుడికి, బ్రహ్మదేవుడికి, అదేవిధంగా యముడికి సాందీపని పుత్రుణ్ణి, గురుపుత్రుణ్ణి తిరిగి తెచ్చేటప్పుడు యమలోకానికి వెళ్ళగానే యముడు దండం పెట్టి పుత్రుణ్ణి తీసుకొచ్చిచ్చాడు. అంటే యముడి కంటే అధికుడని చెప్పబడుతున్నది. అలాగే వరుణలోకానికి వెళ్ళినప్పుడు వరుణుడు ఆయనకు సరెండర్ అయ్యాడు. ఇలా మీరు భాగవతం కృష్ణకథ పరిశీలించండి, సర్వదేవతల కన్నా అధీనులై కనబడతారు ఇక్కడ. కానీ సర్వదేవతల కంటే అధికుణ్ణని, పంచభూతాలు నియమిస్తున్నాను ఆయన పరమాత్మ ఎవడో వాణ్ణే నేను చూపించాడా లేదా అవతారంలో, అది చూపిస్తున్నారు ఇక్కడ. కానీ ఉపనిషత్తుల్లో చెప్పబడిందండి దేవతను నియమిస్తాడు, పంచభూతాలు కూడా ఆయన అధీనంలో ఉన్నాయని వేదాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ కృష్ణుల్లో ఉన్నాయా అని ప్రశ్న వేస్తే ఆ ఉపనిషత్ ప్రతిపాద్యుడైన దైవము నేనే అని రుజువు చేస్తూ తన లీలలు ఇన్ని చూపించాడుగా మీరు గమనించండి అంటాడు. అందుకే బలారాతేర్ గర్వం పరిహరతి యోసౌ విజయినః. బలారాతి అంటే ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క గర్వాన్ని కూడా అణిచేరని చూపించాడు కదా అన్నారు. ఇలాగా అటు ఉపనిషత్తుని ఇటు భాగవతాన్ని కలుపుతున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇటు ఉపనిషత్తు చెప్పిన పరమాత్మ లక్షణములన్నీ ఎవరిలో ఉన్నాయి? కృష్ణులు ఉన్నాయి. కానీ కృష్ణుడు ఎవరు? ఏదో లీలలు చేసి వెళ్ళిపోయినవాడు కాదు. ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మము నేనే అని భూమి మీద చూపించిన వాడయ్యా. అలాంటి కృష్ణుడు అప్పుడు అదృష్టవశాత్తు గోపకులకి గోపికలకి కనబడ్డాడు, ఇప్పుడు అనుగ్రహవశాత్తు నాకు గోచరించుగాక అంటూ శరణ్యో లోకేశ మమ భవతు కృష్ణ అక్షి విషయ. అయితే కృష్ణుడిని ధ్యానించకపోతే ఏమవుతుందంటే ఎప్పుడు పశువు కాగానే మిగిలిపోతావు సుమా అంటున్నాడు. ఎవడి ధ్యానం లేకపోతే పశుత్వమే మన తర్వాతి జన్మలు అవుతుందో అతడు కృష్ణుడు అన్నాడు. ఇక్కడ కృష్ణుని ధ్యానం లేకపోతే పాపరాశి పేరుకుపోయిన మనం ఎలా తరిస్తాం? ముందు పాపములు పోగొట్టుకోవడానికి కృష్ణుని స్మరించాలట. ఎందుకంటే అశ్వమేధాది యాగములు చేస్తే ఏవో గొప్ప ఫలితాలు వస్తాయి, కానీ కృష్ణుడు చేసే ఒక్క నమస్కారం 1000 అశ్వమేధాలతో సమానం అన్నాడు. అని మళళీ తప్పు తప్పు అన్నాడు. ఎందుకంటే 1000 అశ్వమేధాలు చేసిన వాడైనా మళ్ళీ పుడతాడు, కృష్ణుడిని నమస్కరించిన వాడు మళ్ళీ పుట్టాడు కనుక దానికంటే గొప్పది అని చెప్పాడు ఇక్కడ. అటువంటప్పుడు పాపరాశి పోవడానికి కృష్ణుడిని ఆశ్రయించాలి. ఆయన్ని నేను ధ్యానించలేదు అంటే, ఈ జన్మ వచ్చినా ధ్యానించలేదంటే నీకు బాగుపడేటటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేదు కనుక తర్వాత జన్మలు పశుత్వములు వస్తాయి. కానీ ఎవరి ధ్యానం లేకపోతే పశుత్వం వస్తుందో, ఎవరి జ్ఞానం లేకపోతే మృతులు జననము నిత్యం మిగులుతాయో, ఎవరి స్మరణ లేకపోతే కీటకాది జన్మలు వస్తాయో, ఆ కృష్ణుడు నా కంటి ముందు కనబడుగాక అన్నారు. ఇక్కడ ధ్యానం జ్ఞానం స్మృతి అని మూడు విషయములు ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. తర్వాత శ్లోకంలో వినాయస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకర సూకరముఖాం, వినాయస్య జ్ఞానం జని మృతి భయం యాతి జనత, వినాయస్య స్మృత్యా కృమిశత జనిం యాతి సవిభు శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణ అక్షి విషయ. వినాయస్య ధ్యానం వినాయస్య జ్ఞానం వినాయస్య స్మృత్య అని మూడు పదములు వేశారు. ఇందాక చెప్పిన అర్థమే, ఎవరి ధ్యానం లేకపోతే వ్రజతి పశుతాం సూకరముఖం, పశుజన్మలు వస్తాయో, పశుజన్మలు అనగానే సూకరముఖం అన్నాడు. ఇక్కడ పశుజన్మలు అంటే వాళ్ళు గొప్ప గొప్ప గోవు మొదలైన జన్మలు కావట, పంది మొదలైన జన్మలు వస్తాయి ఎవరిని ధ్యానించకపోతే. అలాగే ఎవరి జ్ఞానం అంటే ఆయన గురించి అంటే పరమాత్మ యొక్క జ్ఞానం లేకపోతే మన ఫ్యూచర్ మనమే చెప్పి వచ్చినాడు. ఏమిటా ఫ్యూచర్ అంటే జని మృతి భయం యాతి జనత, జని మృతి భయం పుట్టుట చచ్చుట ఇలాంటివి కలుగుతూనే ఉంటాయి. ఎవరి జ్ఞానం లేకపోతే ఈ పుట్టుట చచ్చుట తప్పవో అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి పుట్టుట చచ్చుట అనే చక్రం నుంచి బయటపడాలంటే ఆయన జ్ఞానం కావాలి అన్నాడు. జ్ఞానం తెలుసుకోండి ఇక్కడ అంటే కృష్ణుడు ఏమిటి, పరమాత్మ ఏమిటి అని జ్ఞానం తెలిసి దాన్ని నిరంతరం మననం చేస్తుంటే మరి జనన మరణ సంసార చక్రంలో పడరు. పోనీ అంత జ్ఞానం లేకపోయినా కనీసం ధ్యానం చేయవయ్యా, నీచ జన్మలు రావు, తర్వాత జన్మల్లోనైనా జ్ఞానం వస్తుంది. అది చెప్పడం గురుగారి యొక్క ఉద్దేశం. అలాగే మూడవది స్మృతి ఉండాలి అని, స్మరణ ఉంటే చాలు. ఆ స్మరణ కానీ లేకపోతే క్రిమిశత జనం, ఇంకా నిత్య జన్మలు వస్తాయి ఈశ్వర స్మరణ లేకపోతే. క్రిమిశత జనం, క్రిమి అంటే కీటకాలు క్రిములు, ఆ జన్మలు వస్తాయి. అంటే వాటికంటే బెటరు పశుజన్మలు, వాటికంటే బెటర్ మానవ జన్మలు. బెటర్ బెటర్ చూసుకోవద్దు, బెస్ట్ చూసుకోవాలి మన ఇక్కడ. ఏదో ఒకటి కానివ్వండి అనకుండా బెస్ట్ కావాలి. బెస్ట్ కావాలంటే ముక్తి కావాలి, దానికి కృష్ణుడే కావాలి. దానికోసం స్మృతి పెట్టుకో, ధ్యానం పెట్టుకో, జ్ఞానంలోకి వెళ్ళు. కానీ స్మృతి నుంచి ధ్యానంలోకి వెళ్ళాలి, ధ్యానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలి. ఇది ఆర్డర్ అండి. ఇందులో చెప్పదలుచుకున్నాడు స్మరణ అందరూ చేయొచ్చు సులభంగా. స్మరణ అంటే గుర్తు తెచ్చుకోవడం, దానివల్ల కొంత బెటర్ అధోగతులు ఉండవు. దానికంటే ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే జంతు జన్మలు రావు, జ్ఞానం పొందాలి. అయితే దీని తర్వాత అది, దాని తర్వాత ఇది అండి, ఎప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఈ జన్మంతా స్మృతి అండి, వచ్చే జన్మంతా ధ్యానం అండి, ఆ తర్వాత జన్మ జ్ఞానం అండి అని అంత ప్రొలాంగ్ చేస్తారా అంటే మళ్ళీ ఆ జంతు జన్మలు పొందడానికి రెడీయే, మళ్ళీ జనన మరణాల్లో పడ్డానికి రెడీయే. వద్దు బాబోయే, దాని స్వరూపం నిన్ననే చెప్పుకున్న సంసార స్వరూపం. కానీ ఈ జన్మలోనే కనుక నీకు ఇప్పుడు జ్ఞానం రావట్లేదు కదా, పైగా చెప్తే మనస్సు ఏకాగ్రంగా నిలవట్లేదు కదా, పోనీ స్మృతి తెచ్చుకో. ఈ స్మృతి గట్టిగా పట్టుకుని ధ్యానం వెంటనే తెచ్చుకో, ధ్యానం బలంగా తెచ్చు, జ్ఞానం తెచ్చుకో, మరి జనన మరణ పరంపరలో పడవు ముక్తి పొందుతావు. కానీ కృష్ణ స్మృతి, కృష్ణ ధ్యానం, కృష్ణ జ్ఞానం మూడు కావాలి మనకి. ధ్యానం వల్ల పొందవలసిన జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం, జ్ఞానాదేవే కైవల్యం. ధ్యానం నుంచి నేరుగా మోక్షం రాదు, ధ్యానం వల్ల జ్ఞానం కావాలి. ధ్యానం అంటే ఏకాగ్రంగా బుద్ధిని నిలుపుట, అంటే పరమాత్మ మీద ఏకాగ్రంగా బుద్ధి నిలిపితేనే అదేంటో తెలుస్తుంది. ఈ వస్తువు మీకు అర్థం కావాలంటే వస్తువుని ఏకాగ్రంగా చేతితో పట్టుకుని స్టడీ చేయాలి. కానీ పరమాత్మ మీద బుద్ధిని నిలిపితేనే కదా ఆయన అర్థమవుతాడు. కానీ కృష్ణుని ఎందు ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఏది ధ్యానం చేయాలో స్మరణ ఉండాలా లేదా? అందు స్మరణ నుంచి ధ్యానానికి, ధ్యానం నుంచి జ్ఞానానికి, జ్ఞానం వల్ల పరమాత్మ ప్రాప్తి అని చెప్తున్నారు. కనుక మనకు కావలసింది కృష్ణ స్మృతి, కృష్ణ ధ్యానం, కృష్ణ జ్ఞానము అని చెప్తూ అలాంటి కృష్ణుడు అదృష్టవశాత్తు అవతరించాడయ్యా, నీకు ఇంకా సులభం అని అవతరించకపోతే ఒక కథ దొరకదు, ఒక రూపం దొరకదు. అదృష్టవశాత్తు అవతరించాడు. ఎవరు అదృష్టం? నీ అదృష్టం అని తెలుసుకో. అవతరించిన కాలంలో నేను ఉన్నానా ఏమిటి అనద్దు. అప్పుడు వాళ్ళు ఎలాగో అదృష్టవంతులే. కానీ అని అవతరించిన దాన్ని స్మరించుకునే బుద్ధి ఉన్న మానవ జన్మ, అందులో భారతదేశంలో హిందువుగా పుట్టిన జన్మ వచ్చిందే, ఇది చాలదు. కృష్ణుడు దేవుడని హిందువులకు ప్రత్యేకం చెప్పక్కర్లేదు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఇతరులకైతే బాగా నేర్పాలి. కనుక ఆ ఎన్విరాన్మెంట్లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఇందులో వచ్చి కూడా దౌర్భాగ్యవశాత్తు దూరం పోయే వాళ్ళు ఉన్నారే, ఇందాక చెప్పిన కృమిశత జనం, వాటికి ఆ కీటక జన్మలు ఎలాగో ఉంటాయి. అందుకే ఇందులో పుట్టేం కనుక కృష్ణు గురించి తెలుసుకుని ఆనందంగా ఉండవచ్చు. మన కోసం అవతరించాడు. మన కోసం వచ్చాడంటే అసలు ఆయన అవతార ప్రయోజనం ఏంటో చెప్తున్నారు. ఇంతవరకు ఆయన తత్వము ఆయన ధ్యానించవలసిన చెప్తూ అవతారం ఎలా వచ్చాడో ఎందుకు వచ్చాడో చెప్తున్నారు. యదా ధర్మగ్లా నిర్భవతి జగతాం క్షోభకరణి తదా లోకస్వామి ప్రకటిత వపుః సేతు ధృక్ అజహ. ఈ సేతుహు అనే మాట విష్ణు శాస్త్రంలో మీకు వస్తుంది, అది ఇక్కడ తీసుకొచ్చారు ఆయన. సేతు ధృక్, ఈ మాట ఉపనిషత్తులు కూడా ప్రతిపాదింపబడుతుంది. తాను గీతా భాష్యంలోనూ ఇతర భాషల్లో కూడా ఈ సేతు అనే దానికి భాష్యం రచించారు. అందుకే ఆ పదం యథా తథంగా తీసుకొచ్చారు. యదా ధర్మగ్లా నిర్భవతి జగతాం క్షోభకరణి, జగత్తి క్షోభ కలిగించే విధంగా ధర్మగ్లాని ఏర్పడితే, అంటే ధర్మం దెబ్బతింటే, తదా లోకస్వామి ప్రకటిత వపుహు, అప్పుడు ఈయన తన శరీరాన్ని ప్రకటిస్తాడు. ఎందుకు ప్రకటిస్తాడు? లోకస్వామి, లోకమునికి ఈశ్వరుడు గనక లోకంలో ధర్మాన్ని గ్లాని ఏర్పడితే ప్రకటిత వపుహు, తన శరీరాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకు సేతు ధృక్? సేతు ధృక్ అనే మాట చాలా అద్భుతంగా వేశారండి. సేతు అంటే చాలామందికి తెలుసు కదా, ఏమిటి? వంతెన. వంతెన్ని సేతు అంటారు. ఆ వంతెన్ని పట్టుకునేవాడు, ఏర్పరచేవాడు, రెండు అర్థములు. వంతెన అంటే వేదం ప్రకారం ధర్మము, ధర్మమునకు సేతువు. జగతాం సేతువు, జగత్తుకి సేతువు ధర్మం అండి. ఎందుకంటే వంతెనుంటే మనం ప్రవాహం నుంచి హాయిగా దాటివచ్చు, లేకపోతే పడిపోతాం, కొట్టుకుపోతాం. అలాగే అజ్ఞానంలో కొట్టుకుపోకుండా భ్రష్టులం కాకుండా కాపాడుతున్న ధర్మము. అందుకే ధర్మంలో ఉన్నవాడు వంతెన మీద ఉన్నవాడు వలె క్షేమంగా జరిపోతాడు. అలా పైనుంచి చూస్తే అబ్బో ప్రవాహం బాగుందండి అంటాడు, ఎప్పుడు? వంతెన మీద ఉన్నప్పుడు. అందుకని ప్రవాహంలో పడి బాగుందండి అంటూ కొట్టుకుపోవడమే. కనుక మనం ప్రవాహాన్ని కూడా చూసి ఆనందించే స్థితి వంతెన మీద వాడుకుంటుంది, ప్రపంచాన్ని కూడా చూసి ఆనందించే స్థితి ధర్మంలో ఉన్నవాడుకుంటుంది. తెలుసుకోండి, ఇక్కడ మన ధర్మం అనే సేతు మీద ఉన్నప్పుడు ప్రపంచ వికారాలు నిన్నేమీ చెయ్యు. అందుకే ధర్మాన్ని సేతువుతో పోల్చారు. ఇక ఏవలొడ్డు నుంచి ఆవలొడ్డుకు చేర్చేది సేతు. అలాగే సంసారంలో ఉన్న మనం పరమాత్మ వైపు చేరడానికి పనికొచ్చే వంతెన వంటి ధర్మము, ధర్మానికి సేతు అని పేరు పెట్టారు. అలాంటి వంతెన నిలబడే శక్తి ఎవరు? వంతెన ఏర్పరిచిన వాడెవడు అంటే భగవంతుడే ధర్మం అనే సేతువుని ఏర్పరిచాడు. ధర్మం అనే సేతువు ఏర్పరిచాడు గనక ఆ సేతువుకు దెబ్బ తగలకుండా తాను అవతరిస్తున్నాడు అని చెప్పడం గురువుగారి యొక్క ఉద్దేశం. అంటే అష్టకంలో తత్వాన్ని, కృష్ణ అవతార రహస్యాలను ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అది వ్యాఖ్యానాత్మకంగా తెలుసుకోవాలి. అది స్తోత్రములు ఎలా చూడాలో మీకు పనికి రావడానికైనా ఈ ప్రవచనాలు పనికొస్తాది. చాలు ఇక్కడ కృష్ణాష్టకాలు రెండు రాశారు, ఒక అష్టకం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సేతు ధృక్ అజహ, ఎంత అద్భుతంగా చెప్పారంటే ప్రకటిత వపుహు అని మాట వేశారు కదా. వపుహు అంటే శరీరం, ప్రకటిత అంటే ప్రకటించాడు. రూపాన్ని ప్రకటించాడంటే పుట్టాడు అని అర్థం. పుట్టాడు అంటే ఆయనకి పుట్టుకుందండి అంటే అలాంటి డౌట్ నీకు రాకూడదని అజహ అని మాట వేశారు ఇక్కడ. అజహ అంటే జన్మలేనివాడు, జన్మలేనివాడై శరీరాన్ని ప్రకటించాడు. జన్మలేనివాడు శరీరాన్ని ప్రకటిస్తారంటే మళ్ళీ ఆయన సమాధానమే ఉంది. ఇందులో భగవద్గీతలో అజోపి సన్ అవ్యయాత్మ భూతానామిశ్వరూపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అజోపి సన్, జన్మరహితుణ్ణి అయినప్పటికీ కూడా నేను నాదైన మాయాశక్తిని అధీనంలో పెట్టుకుని పుట్టినట్టు కనబడతాను, పెరిగినట్టు కనబడతాను, అవతారం చాలించినట్టు కనబడతాను, ఇవన్నీ నట్టే అని అజోపి సన్ అనే మాట వేశాడు. ఎందుకు చేస్తామంటే పరిత్రాణాయ సాధూన వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మ సంస్థాపనార్థాయ అనే మాటనే సేతు ధృక్ అనే మాటలు వేశాడు ఇక్కడ. అంటే మొత్తం భగవద్గీతకు భాష్యం చెప్తున్నారా అనిపిస్తుంది. భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారమేగా, కానీ ఉపనిషత్తుల సారం భగవద్గీత అయితే భగవద్గీత సారం కృష్ణాష్టకం. అది మన అక్కడ పెడితేనే కృష్ణుడికి ఇష్టం. కనుక స్వామి నిన్ను అర్థం చేసుకున్నాను సుమా అని కృష్ణుడితో చెప్పడమే స్తోత్రం. అందుకే స్మృతి, ధ్యానం, జ్ఞానం ఇవాళ చెప్పిన మూడు మాటలు మరువకండి. ఇంటికి వెళ్ళి కూడా మననం చేసుకోండి. మనం ఎక్కడున్నామో చెప్పుకొని పై స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఇప్పుడే స్మృతి వదలకూడదు, ధ్యానం మరవకూడదు, జ్ఞానం సాధించాలి. ఇక్కడ ఈ మూడు అందుకు పనికొచ్చే విధంగా ఒక్కొక్క స్తోత్ర రాసి మనకి ఇచ్చేశారు ఇక్కడ. ఈ కృష్ణాష్టకం కూడా ఆ విధంగా. కనుక దీనిలో మన కృష్ణుడేమిటో స్మరించవచ్చు, ధ్యానించవచ్చు, జ్ఞానం పొందవచ్చు. ప్రతి స్తోత్రం ఈ ప్రణాళికతో ఉంటుంది. అది ఆయన గురించి చెప్పిన భాగవతం, భారతం, భగవద్గీత వీటన్నిటిని మేళవించి ఇందులో రంగరించి ఇచ్చేసాడండి. అలాంటి స్తోత్రం, అలాంటి స్వామి సతాం ధాతా స్వచ్ఛో నిగమగణ గీతో ప్రజపతి శరణ్యో లోకేశః మమ భవతు కృష్ణ అక్షి విషయః. సతాం ధాత, సత్పురుషులతో ధ్యానింపబడివాడు అన్నారు. అందరూ ధ్యానిస్తారండి, ఇంతమంది జన్మించారు. ధ్యానించండి ధ్యానించండి మాత్రం చెప్తే వింటారా? ఇక్కడ సతాం ధ్యాత, సత్పురుషుల చేత ధ్యానింపబడేవాడు, సత్పురుషులను నిర్వహించేవాడు అయిన స్వచ్ఛ నిర్మలుడైన వాడు కృష్ణుడు. కృష్ణుడు నిర్మలమైన పరతత్వం. నిగమగణ గీత, వేదములన్నీ ఆయన్నే గానం చేస్తున్నాయా. అలాంటి స్వామి శరణ్యుడు లోకేశ్వరుడు నా కంటికి కనబడుగాక. ఇందులో శంకరుల ఆకాంక్ష కృష్ణుడిని ప్రశంసించడం కాదు, కృష్ణుడు అంటే ఏమిటో చెప్పడం. అలాంటి కృష్ణుడు తన అనుభవానికి రావాలి, కంటికి కనబడాలి అని తపత తహనతో ఆయన చెప్తున్న మాట, ఎన్నడు చూతును ఎనకుల తిలక నిన్నెన్నడు చూతును అని త్యాగయ్యన్నట్లుగా చూడాలి. దీని దర్శన కాంక్ష అని అంటారు ఇక్కడ. మరత లోచన్ ప్యాస్ అని సూరదాస్ చెప్పినట్లుగా నిన్ను చూడాలనే దాహంతో నా కళ్ళు తహతకలాడిపోతున్నాయా అన్నారు. అది గోపికల వల్ల నిన్న మనం ప్రస్తావన చేశాం కదా. అలా కృష్ణుడు నా కంటికి కనబడాలి అని అంత ఆర్తిగా ప్రజా ఆయన ఇందులో కీర్తన చేశారు స్వామివారిని. ఆకాంక్ష ఏమిటి? కృష్ణ సాక్షాత్కారం. ఆ కృష్ణుడు ఎవరు? ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మమే. ఉపనిషత్తుల్లో బ్రహ్మం గురించి ఏమేమి వర్ణించారో అవన్నీ ఆయన లీలల్లో కనబడుతున్నాయి, మీరు చూడండి కావాలంటే అంటాడు ఇక్కడ. దీన్ని బట్టి మనకి భాగవతం మీద ఒక లైట్ వేశాడు ఆయన. ఆ లైట్లో భాగవతం చూడమంటాడు ఇక్కడ. కానీ శంకరులు చెప్పిన మార్గంలో భాగవతం చూస్తే ప్రతి కృష్ణలీల ఒక ఉపనిషత్తే. అదో రహస్యమైన అంశం. దీని గురించి ఇంకా తెలియాలంటే అది ఆయన ప్రబోధ సుధాకరులు ఇంకా విస్తారంగా చెప్పారు. అలాంటి కృష్ణుడిపై చిన్న చిన్న అష్టకాలు మనం తీసుకుంటున్నాం, మరొక అష్టకంలోకి వెళదాం. నిజానికి బృందావనం తలంచుకుంటే మనసు చిందులు వేస్తుందండి ఆనందంతో, శంకరులైనా సరే. అందుకే అంటున్నారు, భజే వ్రజైక మండనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుపిచ్చగుచ్చమస్తకం సునాద వేణు హస్తకం అనంగ రంగ సాగరం నమామి కృష్ణనాగరం. ఆయన నడిపి తీరు చూడండి, ఎక్కడెక్కడ ఛందస్సులు ఎలా మార్చుతారు. దీన్ని బట్టి మహాకవి శంకర భగవత్పాదులు వారు అనేది మళ్ళీ రుజువు చేసుకోవచ్చు. ఇంతవరకు నడిచినటువంటి గమనం వేరు, ఇప్పుడు వచ్చేటప్పటికల్లా మనకి ఆ బృందావనంలో ఆ రాసలీలలో వాళ్ళందరూ ఎలా గానం చేస్తారో అలాంటి గానం చేశారు ఇక్కడ. కానీ ఈ గానం చేసేటప్పుడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి తత్వాన్ని మరువలేదు, అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయన భజే వ్రజైక మండనం. వ్రజము అంటే వ్రేపల్లె, బృందావనం, ఆ గోపికలందరూ ఉండే చోటు. దానికి అలంకారంగా ఉన్నాడు, అంటే గోపికల్లో గోపికల్లో ఒకడిగా కాదు. ఈయన ఉండడం వల్ల గోపకులం అంతా అలంకృతమైపోయింది. ఈయన అసలు అందం దానికి. పైగా అలా అలంకరించి ఏం చేస్తున్నట్టే సమస్త పాప ఖండనం, సర్వదోషాల్ని పోగొడుతున్నాడు. ఆయన సర్వసమర్పణ చేసుకుంటే నీకు తెలిసి తెలియక సంచితములుగా ప్రారంధములుగా ఆగాములుగా కూడబెట్టుకున్న పాపములన్నీ దగ్ధం చేస్తాడు. ఆయన అభయమిచ్చాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. అందుకే తర్వాత మాట సమస్త పాప ఖండనం, నా పాపాలు ఎలా పోతాయని ఏడవక్కర్లే. ఆయన్ని నమస్కరించు, ఆయన ధ్యానించు, ఆయన నామస్మరణ చేయి. ఆయన అవతరించినదే సమస్త దోషములు పోగొట్టుకోవడానికి. సమస్త ప్రపంచానికి పట్టిన అధర్మం అనే పాపాన్ని పోగొట్టడానికి వచ్చాడు స్వామి. అటువంటి వాడు మన ఒక్కడి దోషాలు పాపాలు పోగొట్టలేడా, జగత్తు యొక్క పాపాలను కూడా పోగొట్టగలడు. అవతరించింది దానికోసం. అందుకు సమస్త పాప ఖండనం, పాపాలు పోగొట్టడం ఒకటి, అందరినీ ఆనందింపజేయడం మరొకటి అవతార ప్రయోజనం. అందుకే స్వభక్త చిత్త రంజనం, తన భక్తుల మనస్సుల్ని ఆనందింపజేసేవాడు. అతడే నందనందనం, నందనందనం అంటే నందుడికి ఆనందం కలిగిస్తూ అవతరించాడు. పైగా ఆనందించే స్వభావం కలిగిన యోగులకు ఆనందం కలిగించిన వాడని నందనందన శబ్దానికి మరొక అర్థం చెప్పవచ్చు. ఈ అర్థం ఎందుకు చెప్పానంటే సదైవ నందనందనం మాట వల్ల సుపిచ్చగుచ్ఛ మస్తకం అలాంటి స్వరూపం నెమలి పించాన్ని మస్తకంపై పెట్టుకుని వేణుముని హస్తంలో పట్టుకుని నాదం చేస్తూ ఉన్నటువంటి వాడు నమామి కృష్ణ నాగరం. అద్భుతమైనటువంటి నడవడిక కలుగుతూ అవతరించినటువంటి స్వామి అంటూ ఇది ఒక అష్టకం. మనం కొన్ని కొన్ని అందమైనవి చెప్పుకుంటున్నాం. ఎందుకు అవతరించేవి అంటే భువో భరావతారకం భవాబ్ది కర్ణధారకం యశోమతి కిశోరకం నమామి చిత్తచోరకం దుర్గంతకాంత భంగినం సదా సదాలసంగినం దినే దినే నవం నవం నమామి నంద సంభవం. అనంద సంభవుడైన కృష్ణుడు భువోభరావతారకం భూభారాన్ని తొలగించడం కోసం అవతరించాడు. భవాబ్ది కర్ణధారకం గొప్ప మాట చెప్పాడు. సంసారమనే సముద్రం దాటడం అంత తేలిక కాదు. ఆయన పడవేసుకుని వస్తాట, నేనున్నాను లేని పడవెక్కించి ఆయనే నడుపుతాడు. ఇక్కడ ఆ తెడ్డు పట్టుకు నడిపేవాడిని కర్ణధారి అంటారండి. కానీ సంసార సముద్రం నుంచి తానే తెడ్డు వేస్తూ మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. అందుకే కృష్ణుడిని పట్టుకుంటే ఒడ్డును పడతాం. అంటే భవాబ్ది కర్ణధారకం. కానీ కృష్ణావతారం రెండు ప్రయోజనములు, భూభారాన్ని తొలగించడం, ఆశ్రయించిన వారికి ముక్తినివ్వడం. ఈ రెండు మాటలతో అంత అందంగా చూపిస్తున్నాడు. ఎలా వచ్చాడు? యశోమతి కిశోరకం. యశోమతి అంటే యశోదాదేవి. యశోదాదేవి కిశోరుడిగా వచ్చినవాడు చిత్తచోరకం, అందరి చిత్తాన్ని చోరత్వం చేశాడు. చిత్తం వల్లే ప్రమాదం, ఒప్పుకోవలసింది ఇది. చిత్తం ఉన్నంతకాలం ప్రమాదం తప్పదు. కానీ మనస్సు దొంగిలింపబడాలి. మనం ఎవరిని పడితే వాడు నాకు మనోహరుడు మనోహరి అంటూ ఉంటాం. ఎవడు దొంగిలించడు, కాసేపే మళ్ళీ దెబ్బతింటాం. కానీ మనోహరుడు అనే మాట చాలా గొప్ప మాట అండి. ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి. ఇక్కడ మహానుభావుడు రమణ మహర్షి చెప్తారు మనోలయమే మోక్షం అని. అది మనం యోగ వాసిష్టంలో 18 రోజులు చెప్పాం. అందరూ విన్నవాళ్లే, గుర్తుంచుకున్న వాళ్ళకి నమో నమః. మనస్సు లయించిపోవాలండి. ఒక గొప్ప మాట చెప్తారు వశిష్ఠుడు రాముడితో, సముద్రం వంటి వాడు పరమాత్మ అయితే అలవంటిది మనస్సు అన్నాడు. ఒకటే మాట, అలవంటిది మనస్సు అన్నాడు. ఇక్కడ అంటే అలదిగిపోతే మిగిలేదు ఏంటి? సముద్రమేగా చికాకంతా అలే. కానీ మనస్సు ఉన్నది ఒక ఆలోచన ఒక ఆలోచన ఒక ఆలోచన ఆలోచనే మనస్సు మరొకట చెప్పండి. ఆలోచనలు ఆపేయండి, అది ఆపడం ఎలాగా అని ఆలోచిస్తారు మళ్ళీ ఒక బాధ. కానీ ఆలోచనలు అణగిపోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ చెప్పిన తేలిక కాదు, కానీ వినడానికి బాగుంది కదా. ఆలోచన ఆగిపోతే ఏది మిగిలి ఉంటుందో అదే పరమాత్మ. కానీ అది అలా అణగిపోవాలి ఇక్కడ. కానీ చిత్తం లయింపబడాలి అంటే హరింపబడాలి. అది మనంతర మనం లేకపోతే అలా తనంత తాను వంగకపోతే సముద్రం లాక్కోవాలి ఇక్కడ. అలాగే మనస్సు నీయంతటి నువ్వు ప్రవేశించలేకపోతే కృష్ణుడు లాగేయాలి ఇక్కడ. వాడి పనే లాక్కునేవాడని. కృష్ణ అంటే కర్షించేవాడని అర్థం. ఆయన లాగేయాలట. ఎలా లాగాలంటే మళ్ళీ బయటికి రాకుండా లాగాలి ఇక్కడ. అలా లాగే శక్తి ఆయనకు ఉంది. మళ్ళీ బయటికి అంటే మళ్ళీ జనన మరణ పరంపరల్లోకి వెళ్లకుండా లోపలికి లాక్కునే తత్వమే కృష్ణ తత్వము. కృష్ణ అంటే అది అండి, లోపలికి లాక్కుంటాడు, మరి పుట్టనివ్వడు. అలాంటి అవతారం. అందుకే చిత్తచోరకం అనే మాటకు అది తెలుసుకోవాలి. అందుకని అందరి మనస్సు దొంగిలించాడు కృష్ణుడు అనేది ప్రేమగా అనడం కాదు, దొంగిలించడం ఆయన స్వభావం. నీకు మనస్సు మిగలకుండా చేయగలడు ఆయన. మరేం చేయాలని మనస్సు ఆయన మీద పెట్టేయింది. కనుక లేచిన అలా సముద్రం ఏంటో తెలుసుకోవాలని వెళితే సముద్రంలో కలిసిపోతుంది. లేచిన ఆలోచన హృదయంలో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే పరమాత్మ లయమవుతుంది. ఇక్కడ అది చేయవలసిన పని. కానీ ఆలోచన ఎవరి గురించి ఆలోచించాలి? ఆలోచనకు కూడా మూలమైన వాడి గురించి ఆలోచిస్తే ఇంకా ఆలోచన ఏముంది? అది లయమవుతుంది ఇక్కడ. అందుకే చిత్తచోర అనే శబ్దం భగవంతుడి పరంగా వాడినప్పుడు ఈ అర్థంలో వాడాలి. మనోహరం అనే మాటకి ఇదే అర్థం. కానీ సృష్టిలో ఒక అందమైన వస్తువును చూసి మనోహరంగా ఉందండి అంటాం. ఇవేది విన్నాంగనగా నీడివే. మనోహర శబ్దానికి అర్థం తెలిస్తే మనస్సును హరించుట ఎంత గొప్ప విషయం అండి. ఇక్కడ మనస్సును హరించేవాడు పరమాత్మ మాత్రమే. హరించమని కోరుకోవాలి. అందుకే చిత్తచోరకం అనే మాట శంకరులు వాడారు గనక, అది కృష్ణుడి విషయంలో వాడారు గనక. పైగా కృష్ణుడు చూపులు వర్ణిస్తున్నారు ఇక్కడ. దృగంతకాంత భంగినం, ఆ కడగంట చూపులతో అటు ఇటు చూస్తూ ఉన్నటువంటి అందమైన కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే సజ్జన హృదయాలు ఉండే సదా సదాల సంగినం, సజ్జన హృదయాల్లో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. అలాంటి కృష్ణుడి గురించి అబ్బా ఎన్ని మాలు వినలేదండి ఇది వరకు విన్నాం, మళ్ళీ కృష్ణుడేనా అని ఎవడు అనట. ఒకవేళ ఎవడైనా అన్నాడంటే వాడికి పోతన గారు మాట చెప్పారు, పశువులు చంపుకు తినేటువంటి పాపాత్ముడయ్యేవాడు, అవి విసుక్కునేవాడు అన్నాడు ఇక్కడ. నేనలేదు, పోతన గారు. కనుక ఇంక కవి చాలు కృష్ణకథలు అనేవాడు ఎవడంటే వినా పశుఘ్నుడు తక్కన్న అన్నాడు ఆయన ఇక్కడ. అటువంటి కర్కోటకుడు తామసి మాత్రమే కృష్ణకథల పట్ల అవేనా అంటాడు. అందుకే అదే రామకథ ఎంత కృష్ణకథ బోర్ కొడుతుందండి. అందుకే మరో సీరియల్ వేస్తే రీక్యాపులతో తెగ చూద్దాం అనుకుని లౌకిక కథల్లోకి వెళుతూ ఉంటాం అక్కడ. కానీ కృష్ణ కథలకి కృష్ణుడికి ఉన్న గొప్ప అందమైన ఒక లక్షణాన్ని ఇక్కడ శంకరులు చెప్తున్నారు. దినే దినే నవం 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 అంటే ఏ రోజుకు ఆ రోజే కొత్తగా ఉంటుంది. ఆ మాట మహానుభావుడు పరీక్షణ్ మహారాజు అన్నాడు. ఎవరితో? సుఖయోగింద్రుడితో. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణింపుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా కృత్తలవుచుండు అంటాడు. మధ్యలో సుఖుడు చెప్తూ చెప్తూ మధ్యలో ఆపెట్ట, అమ్మాయి అయిపోయింది రండి వెళ్ళొద్దామని, పరీక్షిత్తు లేచిపోతాడేమో చూద్దామని. కానీ పరీక్షిత్తు ఇంకా చెప్పన్నట్ట, ఇంకా వినాలి కృష్ణ కథ. ఎంతకాలం వింటావు? పిబత భాగవతం రసమాలయం ఊపిరినంత వరకు వింటూనే ఉంటా, తర్వాత మళ్ళీ పుట్టేనే వింటా. అని వింటే మరి పుట్టవు, అది ఆ దృష్టితో వింటే మరి పుట్టవు నువ్వు. పిబత భాగవతం రసమాలయం అని చెప్పినట్లుగా ఆ వినంగా కృతలో వచ్చిండన్నాడు. కానీ కృష్ణుడు దినే దినే నవం నవం ఎప్పటికప్పుడు కృతవడయ్యా నమామి నంద సంభవం, అలాంటి కృష్ణుడికి నమస్కారము. సమస్త గోపనందనం మృదంబుజైక మోదనం నమామి కుంజమధ్యగం ప్రసన్న భాను శోభనం నికామకామదాయకం దృగంత చారు సాయకం రసాల వేణు గాయకం నమామి కుంజనాయకం. బృందావనం తెలిసిన వాళ్ళకి శబ్దాలు బాగుంటాయి. కుంజనాయకం అన్న ఇక్కడ కుంజము, నికుంజము అంటే పొదలు. బృందావనంలో ఆ నికుంజములు ఎందు కృష్ణ పరమాత్మ లీలలు చేస్తూ విహరిస్తూ అందరిని ఆనందింపజేశాడు. అందుకే నమామి కుంజమధ్యగం, ఆ పొదల మాట ఉన్నవాడు కుంజనాయకం. అక్కడ నికుంజములకు నాయకుడు కూడా ఆయన. ఆయన గోపనందనుడు, అందరి హృదయాలను ఆనందింపజేసేవాడు. నికామకామదాయకం అనే మాట గొప్పగా ప్రయోగించారండి ఇక్కడ. అంటే సమస్తములైన కోరికలను సంపూర్ణంగా తీర్చేవాడు అన్నారు ఇక్కడ. కోరికలన్నీ ఎవరు సంపూర్ణంగా తీర్చలేరు, తెలుసుకోండి ఇక్కడ. నికామకామదాయనం అనే మాటకు తెలుసుకోవాలి. కోరికలను ఎవడైనా సంపూర్ణంగా తీర్చగలడా? అందుకే ఆయన శక్తి ఉంది అక్కడే. రాధాదేవి ఆవిడకు పేరున్నది, రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అని. అన్ని కోరికలు తీర్చే తల్లిట. ఇంకా రాధానామం విడిచిపెడతారండి, రాధా అంటే అన్ని కోరికలు తీరుతాయి. ఏ కోరిక కావాలన్నా రాధా రాధా అనాలి. కానీ అన్ని కోరికలు తీరని ఎవడి వల్ల కాదు, అవునా లేదా? అన్ని కోరికలు ఎప్పుడు తీరుతాయంటే అసలు కోరిక అనేది లేని స్థితి వస్తే అప్పుడు అన్ని కోరికలు తీరినట్లు. ఏ పరిపూర్ణమైన ఆనందం లభిస్తే ఇతరములైన ఆనందమును తుచ్చమని అనిపిస్తాయో ఆ పరిపూర్ణ ఆనందం లభించినప్పుడు అన్ని కోరికలు తీరడం. ఆ పరిపూర్ణమైన ఆనంద ప్రాప్తిని ఆప్తకామ పూర్ణకామ అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అలాంటి పూర్ణకామ ఆప్తకామ స్థితి ఏదైతే ఉన్నదో అది అన్ని కోరికలు తీర్చే స్థితి. అది ఇచ్చేవాడెవడు? ఈ కృష్ణుడు. కనుక ఆయన్ని చూస్తే కోరికలు తీరుస్తాడు కాదు, ఇంకా దేని మీద కోరిక పుట్టనంత ఆనందాన్ని కలిగిస్తాడు ఆయన. అది నికామకామదాయనం అనే మాటలో చూపిస్తున్నారు ఇక్కడ. దృగంత చారుసాయకం, పైగా ఆయన బాణాలు వేస్తాడట. దేనితో అంటే ఆ చూపులతోనే అందమైనటువంటి బాణాలు వేసి మనస్సును లాగుతాడు. రసాల వేణుగాయకం, అత్యంత మధురమైన వేణునాదం చేస్తూ ఆ బృందావన కుంజములు ఎందు సంచరిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కారము అంటూ ప్రమాణి అనే ఛందస్సుతో రమ్యమైన శ్లోకాలు ఇచ్చారు. అదేవిధంగా భగవన్ మానస పూజ అని గొప్ప స్తోత్రాన్ని రచించారండి ఆయన. అంటే మనం ఉన్న చోట కూర్చుని కృష్ణుని పూజ చేసుకోవచ్చు. ఎన్ని సౌలభ్యాలు ఇచ్చారు, తత్వము చెప్తాడు, రూపాన్ని వర్ణిస్తాడు, పైసా ఖర్చు లేకుండా పూజ చేసుకోవచ్చు అంటాడు ఇక్కడ. ఇందులో ఎవరు డిస్టర్బ్ చేయరు కూడా. మీరు మానసికంగా కూర్చొని అలా పూజలు చేయవచ్చు. అసలు మానసిక పూజ స్తోత్రములు అనేటువంటివి కుప్పలుగా ఇచ్చిన వారు శంకరులే. శివమానస పూజ, అమ్మవారి మానస పూజ, 64 ఉపచారాలు మానస పూజ రాశారు తెలుసా మీకు. చతుషష్టి ఉపచారములు, మీ నైవేద్యం పెట్టారా సరిగ్గా వండారా బాధ లేదు, అందులో మానసికంగా ఇచ్చివచ్చు. ఖర్చు లేని పూజ మానస పూజలు, నిజానికి అది చాలా ఉత్కృష్టం. అలాగే నువ్వు మానేయమని కాదండి ఇక్కడ. మానస పూజలు బాగా తెలిస్తేనే బాహ్య పూజ చక్కగా చేయగలరు మీరు. పైగా బాహ్య పూజలు అన్ని పరిపూర్ణంగా చేయలేం. కొన్ని మనస్సుతో సృష్టించగలిగిన వస్తువులు దొరకవు కూడా మనకి. దొరికిన వాడితో సరిపెట్టుకోవడమే. మనస్సుతో అద్భుతాలు ఇవ్వచ్చు, స్వర్ణ కిరీటం పెట్టచ్చు, పాదముల మొదలు శిరస్సు వరకు ఆభరణాలన్నీ ఇవ్వచ్చు, అని ఏనుగు ఎక్కించచ్చు, పల్లకి ఎక్కించచ్చు, రథం ఎక్కించచ్చు. ఇవన్నీ మనస్సుతో చేసినంత హాయిగా బాహ్యంగా చేయడం మహాకష్టం, ఎందుకంటే స్పేస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ మానసిక పూజలు ఎంత గొప్పవంటే భగవంతుని దగ్గరికి చేసేస్తాయండి. ఇక్కడ ఆ మానస పూజలు ఎన్నో రచించారు. అందులో విష్ణువుపై కూడా చాలా ఉన్నాయి. కృష్ణ మానస పూజ, ఈ పూజ అంతా నేను చెప్పను, మేము ఏం భయపడక్కర్లే. అంత రచించారని చెప్తే ఒకటో రెండో చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో కూడా ఆయన కృష్ణుడిని ఎలా చూపిస్తాడు, ఎలా ధ్యానించాలో చెప్తాడు ఆయన. హృదం భోజే కృష్ణ, ప్రారంభమే ఎక్కడ ధ్యానించాలో చెప్పేశాడు. హృదం భోజే కృష్ణ సజల జలద శ్యామల తను సరోజాక్షస్రగ్వీ ముకుట కటకాజ్యాభరణవాన్ శరద్రాకానాథ ప్రతిమ వదన శ్రీ మురళికాం వహన్ ధ్యేయో గోపీ గణ పరివృత కుంకుమచిత. ఎలా ధ్యానించారంటే హృదయ పద్మంలో ధ్యానించు. స్వామి ఎలా ఉన్నాడు, సజల జలద శ్యామల తనుహు, నీలమేఘము వలె శ్యామల వర్ణంతో ఆ నీలకాంతితో ప్రకాశిస్తున్నటువంటి వాడు, పద్మముల వంటి నేత్రమడుతున్నాడు, వనమాల దాల్చి ఉన్నాడు, కిరీటము మొదలైన ఆభరణములు దాల్చి ఉన్నాడు, ముఖం ఎంత అందంగా ఉందంటే శరద్రాకానాథ ప్రతిమ వదన, శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని వంటి వదనంతో భాషిస్తున్నాడు. శ్రీ మురళికాం వహన్, చేతిలో మురళిని పట్టుకుని గోపీగణ పరివృత, గోపీగణ మధ్యంలో కూర్చున్నట్లుగా హృదయ పద్మంలో ధ్యేయ ధ్యానించాలి అన్నాడు. అంటే స్వామిని గోపీగణ మధ్యంలో ఉన్నట్లుగా ధ్యానించడం అనేది సన్యాసులు కూడా చేస్తున్న పని చూడండి, యోగులు కూడా. ఇదే లీలాసుకుల వారు కస్తూరి తిలకన్నలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రేణ ఓముక్తికం కర్తలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేజ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడావణి అన్నారు. ఇవన్నీ గోపాల సంహిత మొదలైన మంత్రశాస్త్రాల్లో ధ్యానించవలసిన మూర్తులండి. ఇలా ఒక్కసారి ధ్యానిస్తే చాలు, ఆయన వైపు తిరిగిన మన భావాలన్నీ గోపికలై భావవేద్యుడైన పరమాత్మ అక్కడ గోచరిస్తాడు. ఇక్కడ అటువంటి స్వరూపాన్ని చూపిస్తూ ఆయనకు మొత్తం ధ్యానావాహనాది పూజలన్నీ చేసి నమస్కారోష్టాంగ సకల దురిత ధ్వంసన పటు, ఆయనకు నమస్కారము సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆయనకి గీతం శ్రావయామి నృత్యం దర్శ్యామి అన్నీ రచించారు. చేసి చివరికి అంటారు, నేను ఎప్పుడు ఆయన్నే ఇలా సేవిస్తుంటాను. అలా సేవించినప్పుడు నాకు ఎన్ని రూపాలతో కనబడతాడంటే సదా సేవ్య కృష్ణ సజల ఘన నీల కరతలే దధానో దధ్యన్నం తదను నవనీతం మురళికాం కదాచిత్ కాంతానాంకుచకల సపత్రాళిరచనా సమాసిక్త స్నిగ్ధైస్ సహ శిశువిహారం విరచయన్. కృష్ణుడు ఎప్పుడు నాచే సేవించబడుతుండవు. కృష్ణుడు ఒక్కడే, ఒక్క కృష్ణుడిని నేను ఎప్పుడు సేవిస్తాను, ఒక్క కృష్ణుడిని అనేక రూపాలతో సేవిస్తాను అంటున్నాడు. ఎలాగంటే కదాచిత్ దధ్యన్నం దధాన, ఒక్కొక్కప్పుడు పెరుగన్నం పట్టుకుని కృష్ణుడిని ధ్యానిస్తున్నాను అన్నాడు. ఇక్కడ అనగానే మనకి స్వామి తన చేతిలో పెట్టుకున్న మీగడ పెరుగు మేళ వించిన చల్ది ముద్ద పట్టుకున్నాడని వర్ణించారు కదా పోతన గారు, ఎంత రమ్యంగా చెప్తాండి. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి, అలాగే మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద దాపల చేత తా మొనయునుచి, దానికి తోడు ఒక ఊరగాయ తెచ్చిపెట్టుకున్నాడు మాగాయి, అది ఇలా పెట్టుకుని ఆ చేతితో పట్టుకుని మధ్యలో తింటూ చూస్తున్నట్ట, అలాంటి కృష్ణుని ధ్యానించాడు. ఆ కృష్ణుని ధ్యానించిన ఎంత గొప్పదో సనత్కుమార సంహితలో వర్ణిస్తారు మంత్రశాస్త్రంలో, గోపాల మంత్రములు వరుసగా ఉంటూ. అలాంటి కృష్ణుని ధ్యానిస్తే మన క్షుద్భాధ ఉదర సంబంధమైన వ్యాధులు పోతాయటండి, చాలా గొప్ప విషయం ఇక్కడ. పైగా అది ఎందుకు ఆ ధ్యానించడం గొప్పది అంటే ఆయన అది పట్టుకుని గోపబాలుతో కలిసి తింటున్నాడు. ఎటువంటి కృష్ణుడు ఎలా తింటున్నాడంటే యాగభోక్త కృష్ణుడు అమరులు విరగంధ శైశవంబు మెరిచి చల్ది కుడిసే అంటాడు ఇక్కడ పోతన గారు. అంటే యజ్ఞములు ఎందు దేవతలతో కలిసి హవిస్సులు స్వీకరించేటువంటి స్వామి వ్రేపల్లెలో అడవిలో ఆవుల మందలో గోపబాలకులతో కలిసి అదిగో చూడండి చల్ది ముద్ద తింటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ, ఎంత భక్తవాత్సల్యం, ఆయన ఎంత అందుబాటులోకి వచ్చేసాడు. అందుకే దధానో దధ్యన్నం పెరుగన్నం పట్టుకుని స్వామిని ఒకసారి ధ్యానిస్తాను, మరొకసారి తదను నవనీతం వెన్నముద్ద పట్టుకుని స్వామిని. ఈ వెన్నముద్ద దొంగిలించడం అనేది ఆయన కొంచెం చిన్న వయసు నుంచి అలవాటైపోయింది, ఆ పాకుతూ వెళుతున్న వయసులోనే అలవాటైపోయిందిట. అలా వెన్నముద్ద పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, వెనక నుంచి గోపకాంతలు చూస్తుంటే ఇలా వెన్నముద్ద హృదయం దగ్గర పెట్టుకుని వెనక్కి తిరిగెట్ట, ఆ పాకుతూ వెళుతూ ఒక చెయ్యి నేల మీద ఉంచి ఒక చేతితో వెన్నముద్ద పట్టుకుని హృదయం దగ్గర పెట్టి వాళ్ళ వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వడంతో వాళ్ళు మురిసిపోయారు ఇక్కడ. అలా కృష్ణుడిని ధ్యానించడం ఒక ప్రక్రియ అండి. దాని గురించి కవి అంటారు, హృదయం దగ్గర నవనీతం పట్టుకుని కనబడ్డావు, ఎందుకంటే దీనికంటే మెత్తదయ్యా నా హృదయం అని చెప్పడానిక అలా ఉన్నావయ్యా అన్నారు. అటువంటి నవనీతం పట్టుకున్న కృష్ణుని ధ్యానిస్తున్నాను. అంటే దధ్యన్నం పట్టుకున్న కృష్ణుడు, నవనీతం కృష్ణ పట్టుకున్న కృష్ణుడు, మురళికాం దధాన వేణువును పట్టుకున్న కృష్ణుడు. ఇది యోగులకు కూడా చాలా ఇష్టం. ఆ వేణువును పట్టుకున్న కృష్ణుడు నా కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ప్రాణాలు వదిలియాలని లీలాసు కూడా అన్న మాట నిన్ననే మనం చెప్పుకున్నాం ఇక్కడ. అసలు ధ్యాన శ్లోకంలోనే వేణువును పట్టుకున్న కృష్ణుడే వర్ణించాడు. పైగా ఆయన వేణువు మోగిస్తూ ఉంటే ఎలాంటి కృష్ణుని ధ్యానించాలంటే ఆ వేణునాదంతో తన్మయులై కృష్ణుడితో తాదాత్మ్యం చెందిపోయిన గోపికాగణం, గోపగణం, పశుగణం, బృందావనం అలా ధ్యానించాలి. ఆ సమయంలో మీరు వెళ్ళినప్పుడు గోపకులు కానీ గోపికలు కానీ బృందావనంలో చెట్లు చేమలు కానీ పశువులు కానీ మీవే తిరగవు. ఎందుకు? అవన్నీ కృష్ణుడు తన తాదాత్మ్యం చెందిపోయినాయి. కానీ కృష్ణ తాదాత్మ్యం చెందిపోయిన బృందం మధ్యలో బృందావనంలో స్వామి ఉన్నాడు అనేది ఎంత అద్భుతమైన దృశ్యం. ఇది ధ్యానించినంత దివ్యం. అందుకే అలా ఉంటూ ముఖ్యంగా గోపకాంతలతో విలాసములు చేస్తూ ఉన్న కృష్ణుని ధ్యానిస్తున్నాను. అంటే రాసలీలా వైభవం. మరొక కృష్ణుడు స్నిగ్ధై సహ శిశు విహారం, తన స్నేహితులతో కలిసి బాల్య విహారం ఆటలాడుకుంటున్న కృష్ణుని ధ్యానిస్తున్నాను. అంటే అందరు కృష్ణుని ధ్యానిస్తున్నాడు. సదాశివ్య కృష్ణ, ఒక్క కృష్ణుని ధ్యానిస్తున్నాను అన్నాడు ఇక్కడ. ఒక్క కృష్ణుని ధ్యానిస్తున్నానని పెరుగు పట్టుకున్న కృష్ణుడు, వెన్న పట్టుకున్న కృష్ణుడు, మురళి పట్టుకున్న కృష్ణుడు, గోపికలు తాడుతున్న కృష్ణుడు, గోపబాలకుడితో ఉన్న కృష్ణుడు, ఇంద్రకృష్ణుని ధ్యానిస్తున్నాను అన్నాడు. ఇంద్రకృష్ణుని ధ్యానించిన ఒక్క కృష్ణుని ధ్యానిస్తున్నాను అన్నాడు. మళ్ళీ అంటే ఇన్ని రూపాలున్నా కృష్ణుడు ఒక్కడే. కానీ కృష్ణుణ్ణి ఎన్ని రకాలుగా ధ్యానించుకోవచ్చు, ఎలా ధ్యానించినా ధన్యులమే. అలా సదా సేవ్య కృష్ణ, ఇది మాట. ఎల్లవేళలా సేవింపదగిన వాడు ఆ కృష్ణుడే. నీకు సేవా సౌలభ్యం కోసం ఎన్ని రూపాలు ధరించాడయ్యా, ప్రతిదీ అంత అందమైనవి అంటూ కృష్ణతత్వం ఇంత చక్కగా చెప్తూ, ఇంత కృష్ణుడు ఎవరంటే సత్యం జ్ఞానమనంతం నిత్యం, ఇది మరువరాదు. మళ్ళీ కృష్ణలీలల్లో పడిపోయి సత్యం జ్ఞానమనంతం మర్చిపోయారా? మళ్ళీ మొదలెడితే నిద్రకి కావలసిన మంచి సబ్జెక్ట్ అదే. సత్యం జ్ఞానమనంతం నిత్యం, ఎవడు సత్యస్వరూపుడో, ఎవడు జ్ఞానస్వరూపుడు, ఎవడు అనంతుడో, మళ్ళీ నిర్గుణ నిరాకారతత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అంతలో సగుణంగా చూపిస్తున్నారు, అంతలో నిర్గుణంగా చూపిస్తున్నారు. అంటే నీకు సగుణం చూసినంత మాత్రాన ఏమి కంగారు పడక్కర్లేదు, ఆ నిర్గుణతత్వమే అందులో కనబడుతుంది. నిర్గుణ భావన రాగానే ఏమి కంగారు పడక్కర్లేదు, సగుణం యొక్క అసలు స్వరూపం అదే. కానీ సగుణ నిర్గుణముల సమన్వయమే ఆదిశంకర్లు చూపించినటువంటి అద్భుతమైన విషయం, గమనించవలసింది. ఈ రహస్యాన్ని ఆయన ప్రబోధ సుధాకరంలో ఒక ప్రకరణంలో అంటారు, సగుణ నిర్గుణ సమైక్య ప్రకరణం చూపిస్తారు. అక్కడ కృష్ణ పరమాత్మ యొక్క మొత్తం స్వరూపం సగుణ నిర్గుణాలు రెండింటినీ చూపిస్తుంటాయి. అందుకే మధ్య మధ్యలో మరిచిపోకుండా నిర్గుణతత్వాన్ని చెప్తూ మళ్ళీ సగుణ రూపాన్ని చెప్తుంటారు. అది ఎప్పుడు మరువరాదు. లేకపోతే భగవంతుడి లీలలు మనకు హృదయానికి పడతాయి, తత్వం పట్టదు. కానీ లీలలు పట్టడం వాళ్ళకు ప్రమాదం ఉంది. మనలాగే తిరుగుతూ, మనలాగే తింటూ, మనలాగే ఆడుకుంటున్నట్టు మనలాంటి శరీరమైన ఫీలింగ్లో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది నీకు. అది వెంటనే మళ్ళీ గుర్తు చేస్తాడు, సత్యం జ్ఞానం అనంతం నిత్యం శుద్ధం ఏకం నిర్మలం ఇవన్నీ ఉపనిషత్తులు బ్రహ్మముని గురించి చెప్పినవన్నీ చెప్తూ ఉంటే నీకు అపోయిన మామూలు వాడు కాదయ్యా బాబు అని భావం కలుగుతుంటుంది. కానీ రెండు కలిసి వెళ్ళాలండి సాధనలో. ఆ రెండు కలిపినటువంటి మేలు కలయిక చేసిన స్తోత్రములు ఆదిశంకర భగవత్పాదులు వారు మనకి ఇస్తున్నారు ఇక్కడ. అందులోనే సత్యం జ్ఞానం అనంతం నిత్యం మొదట్లో చెప్పిన శ్లోకమే, అనాకాశం పరమాకాశం. ఆయన ఆకాశాదుల హద్దుల్లో ఉండేవాడు కాదు, ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి వాడు. అటువంటి వాడు గోష్ఠప్రాంగణ రింఖణలోలం, ఆ గోవుల శాలల్లో తిరుగుతున్నాడు ఆడుకుంటూ. పైగా ఏదో పెద్ద అవతారాలు అయితే కష్టపడుతున్నట్టు, కానీ ఏ ఆయాసములు ఆయనకి లేవు. అనాయాసం పరమాయాసం మాయాకల్పిత నానాకారం, అద్భుతంగా చెప్పారు ఇక్కడ. మాయాకల్పిత నానాకారం, ఆయన సంభవం ఆత్మమాయే అన్నాడు. అన్నాకారములు మాయే అంటే ఉన్నట్టా లేనట్ట, ఉన్నట్టా లేనట్టు అనిపించేది మాయ. లేదు అని తేల్చలేవు, ఉందని ఒప్పుకోలేవు, అదే మాయ అంటే ఇక్కడ. లేకపోతే నారదుల వారు వెళ్ళారు, కృష్ణుడు ఎలా నిభాయిస్తున్నాడు చూద్దాం 16,000 ఇళ్లలో అని వెళ్ళాను. ఓపిక కొద్దీ తెల్లవారుజామ నుంచి ప్రారంభించినా రెస్ట్ లేకుండా తిరిగినా అన్ని ఇళ్లలో కనబడ్డాడు ఆయన. ఎందరు కృష్ణుల్ని చూశాడు ఆయన? ఎందరిని చూసుంటాడండి? అనేక మందిని చూశాడు. అది సత్యమా కాదా? ఇక్కడ ఇది కొంచెం ఆలోచించాలండి. అందరిని చూడడం సత్యమే కా, కానీ అందరు ఉన్నారా అప్పుడు ఆ సత్యమా? అలా మాయనగానే భయపడిపోతాం మనం. మాయ అంటే లేనిది కాదు, ఉన్నది కాదు. ఇన్ని కృష్ణులు ఉన్నట్టా లేనట్ట, ఉన్నట్ట. అదేంటండి ఇంతమంది ఉన్నారా? ఒకటే కృష్ణుడు కదా, అదే అనమాట. అంటే అనేక ఆకారములు కల్పిస్తాడు. దేంతో కల్పిస్తున్నాడు? తనదైన యోగమాయాశక్తి చేత. ఆ యోగమాయాశక్తి అనేది సహజం. అందుకే మాయాకల్పిత నానాకారం, మాయచే అనేక ఆకారము కల్పించాడు. ఎందుకంటే జగత్తును అనుగ్రహించడం కోసం, ఆ 16,000 మందిని అనుగ్రహించడం కోసం 16,000 రూపాయలు ధరించాడు ఆయన. ఇక్కడ ఎంత గొప్పవాడండి. 16,000 ఏమిటి? సకల రూపములు ఆయనే ధరించి అందరిలో ఉన్నాడు. అవునా లేదా? మనకు రూపాలు కల్పించిన వాడు ఆయన, కల్పించిన రూపాలు నియమిస్తూ మనలో ఉన్నవాడు. అందుకే రూపం రూపం ప్రతి రూపో బభూవా అని ఉపనిషత్తు చెప్తుంది. అఖిల రూపులు తన రూపమైన వాడు, అది మధ్యాంతములు లేక అడరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే తలపడే వెగరాడే, వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు గజేంద్రుడు. మరువురాదు అక్కడ. అక్కడ ఏమన్నాడు? అఖిల రూపులు తన రూపమైన వాడు. ఇన్ని రూపాలు ఎలా స్వీకరించాడు? మాయాకల్పిత నానాకారం. కనుక ఆయనకు ఆకారం లేవనుకో, నువ్వెవడికి చెప్పడానికి? ఆయన ఆకారాలు ధరిస్తాడు. కనుక ఆకారాలు ఉన్నాయని ఫిక్స్ అయిపోకు. మళ్ళీ ఎంత బాగా చెప్తున్నాడు, ఆకారాలు ఉన్న ఫిక్స్ అయిపోకు, ధరిస్తాడు, లీలం చేసేసుకుంటాడు. ఎందుకు ఆకారములు అంటే చూపిస్తున్నాడు, భక్త జనముల దీనుల పాలివాడు గనక అందుకు ఆకారములు స్వీకరించాడు. అంటే మాయాకల్పిత నానాకారం, అనాకారం, భువనాకారం, మూడు మాటలు చెప్పాడు చూడండి. ఇన్ని ఆకారములు అంటే వివిధ లీలలు, వివిధ లీలలో వివిధ అవతారములు, వివిధ రూపములు. నీకు ఓపిక ఉండాలే కానీ ఎన్ని రూపాలండి నారాయణుడికి? అనంత రూపములు. గజేంద్రుని అనుగ్రహించిన రూపం ఎంత బాగుంది, ధ్రువుని అనుగ్రహించిన రూపం ఎంత మధురం, ప్రహ్లాదుని కాపాడిన రూపం అబ్బో అది మరువలేము అంత మాధుర్యం. ఇంకా అయోధ్యలో వారిని అందరిని ఉద్ధరించిన త్రేతాయుగం నాటి రూపం, అది ఎన్ని అందాలు అందులో, ఆ రామరూపంలో ఎన్ని అందాలు ఇక్కడ. కనుక ఇవన్నీ నానాకారం. ఇన్ని ఆకారములు ధరించిన వాడు అనాకారం, ఏ ఆకారం లేదు. అంటే అవన్నీ వెళ్ళిపోయిన ఆకారాలు అంటే ఇప్పటికీ ఆయన ఆకారం మీరు చూస్తున్నారు తెలుసా, భువనాకారం. అక్కడ చూపించాడు ఈ భువనములన్నీ ఆయన ఆకారమే. ఏం విశ్వమంతను చూడట్లే, చూస్తున్నావుగా? భూమి చూశారు ఎప్పుడైనా? అంతరిక్షం ఆకాశం చూశారు కదా. మా ఆయనే చెప్పాడు, భూపాదవ్యశ నాభిరి వియదసురనిలశ్చంద్ర సూర్య ఊచ నేత్రే. మరి చంద్రసూర్యులు చూస్తున్నారా లేదా? మీరు కనబడ్డాడా చంద్రుడు సూర్యుడు? ఇలా నిద్రలే పడిగితే ఎలా అండి అనకండి. ఇక్కడ సూర్యచంద్రులు చూస్తున్నారా లేదా? మరి ఆయన నేత్రాలట అంటే కళ్ళు చూస్తున్నారు మీరు. భూమి ఆయన పాదంట, ఆయన పాదం చూస్తున్నారు మీరు. అలాగే వియద అసురనిలశ్చంద్ర సూర్య ఊచ నేత్రే వియత్ అసుహు అనిల అంటే ఆయన యొక్క ఊపిరి గాలి. మీకు గాలి తగులుతుందా లేదా? బయటకు వెళ్తే గాలి తగులుతుంది అంటే ఆయన ఊపిరి మనకు తగులుతుంది. అంత దగ్గరకు ఉన్నాడు ఆయన ఊపిరి తగిలినంత దగ్గరగా, భావించండి అని. మీకు భువనమంతా ఆయన ఆకారం అని చెప్తున్నప్పుడు మనం ఆయనలోనే ఉన్నా, ఆయనతోనే ఉన్నాం. చిక్కొచ్చింది ఏంటంటే ఆయనని తెలియట్లేదు ఇప్పుడు. అది చెప్పడం కోసం శాస్త్రం గురువు వచ్చారు. ఏం చేస్తాం? అందు భువనాకారం ఒక్క మాటలో ఎన్ని చెప్పాడు చూడండి. మాయాకల్పిత నానాకారం, అనాకారం, భువనాకారం, అనేక అవతారముల్లో అనేక రూపములన్నీ మాయాకల్పితములు. అసలు ఏ ఆకారం లేనివాడు ఆయన భువనాకారంగా గోచరిస్తున్నాడు. ఎందుకు అవతారం దాల్చండి? క్ష్మామానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం. క్ష్మామానాథం, క్ష్మా అంటే భూమి, మా అంటే లక్ష్మి. క్ష్మామానాథం, భూమికి లక్ష్మికి ప్రభు. నిన్న చూశారుగా శ్రీదేవి భూదేవి మధ్యలో విష్ణు మనకు సాక్షాత్కరించిన వైనం. ఎక్కడికి వచ్చినది మర్చిపోడండి. చిన్న లీల చెప్తాడు, మళ్ళీ ఇంతకు ఆవుల సాల్లో ఆడుకుంటున్నాడు అంటూ మాయాకల్పిత నానాకారం అన్నాడు. ఆ పరతత్వాన్ని మరవకుండా కృష్ణుని చూసే వైఖరిది. మృత్స్నా మత్సీహేతి యశోదా తాడన శైశవ సంత్రాసం వ్యాధిత వక్త్రాలోకిత లోకాలోక చతుర్దశ లోకాళిం లోకత్రయపుర మూల స్తంభం లోకాలోకమనాలోకం. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు చూడండి. ఇక్కడ అమ్మ మట్టి తినవా అని గట్టిగా చెవి నిలిమితే భయపడిపోతున్న నటిస్తున్నా కృష్ణుడు. నటిస్తూనే ఒక్కసారి వ్యాధిత వక్త్రాలోకిత లోకాలోక చతుర్దశ లోకాళిం. 14 భువనములు చూపించిన వాడు ఎవడాయన? లోకత్రయపుర మూల స్తంభం అక్కడ చూపించాడు. ఒక పెద్ద భవనం ఇంత నిలబడిందంటే దానికి ఆధారమైన స్తంభం ఉంటుంది. మరి ఇన్ని భువనాలు ఎవడిని ఆధారం చేసుకున్నాయి? ముల్లోకాలకి ఆధారం ఉన్న మూలస్తంభం ఆయన. నిజానికి ఆయనకి ఏ లోకం లేదు, ఆయన లేకపోతే ఏ లోకం లేదు. ఆయనకి లోకం లేదు, ఆయన లేకపోతే ఏ లోకం లేదు. అటువంటి వాడు. అందుకే తన నోటిలో ఇన్ని చూపించాడు అంటూ అటువైపు లీల చూపిస్తున్నాడు, వెంటనే తత్వం పెడుతున్నాడు. అది శంకర భగవత్పాదుల వారి గొప్ప రచన. దీన్ని బట్టి ఆయన అవతారాన్ని లీలన్నీ కాదని లేదు, తత్వదృష్టితో చూడండి అని చెప్తున్నాడు. అది శంకరులు చేసినటువంటి పని. ఆ తెలియక జ్ఞానం గురించి వచ్చారు పక్కల అబ్బో తత్వం వద్దునండి కథ చెప్పండి అంటారు. కానీ తత్వదృష్టి లేని కథ ఎందుకయ్యా? ఒక ఆయన రసం తీసేసి పండు ఇవ్వండి అన్నట్టు. ఇక్కడ రసం తీసేసి పండు ఇస్తారు. ఇక్కడ రసం కోసమే పండు, తత్వం కోసమే కథ. తెలుసుకోండి, ఇక్కడ తత్వరసాన్ని ఆస్వాదించడానికే కథాఫలం మనకు లభిస్తున్నది, మరుగురాదు. అందుకే రసం ఇక్కడ ఎక్కడైందయ్యా అంటే మాయాకల్పిత నానాకారం సత్యజ్ఞానమనంతో అది రసం. అందంగా కనబడుతున్న పండేది కోష్ఠ ప్రాంగణ రింఖణ లోకులం, అది అందం. అలాగే త్రైవిష్ట పరిపు వీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం కైవల్యం నవనీతాహారం మనోహారం భువనాహారం. మహానుభావుడు ముల్లోకాల శత్రువుల్ని దెబ్బతీయడానికి, భూమి భారాన్ని తొలగించడానికి, సంసార రోగాన్ని పోగొట్టడానికి అవతరించేట. మూడు ప్రయోజనాలు అవతారానికి. ఒకటి ముల్లోకాల శత్రువులను నశింపజేయడం, రెండవది భూభారాన్ని తొలగించడం, మూడవది మోక్షం ఇవ్వడం, భవరోగం పోగొట్టడం కోసం వచ్చేట. కానీ ప్రతి అవతారం మనకు ముక్తినివ్వడానికే వచ్చాడు. అందుకే భవరోగ ఘనం అనే మాట వేశారు ఇక్కడ. అవతార ప్రయోజనాలు మూడు. కైవల్యం, కైవల్యం ఆయన స్వభావం ఉన్నాడు. కైవల్యం అంటే మోక్షమే, కానీ కైవల్య శబ్దానికి అర్థం కేవలత్వ భావం. కైవల్యం కేవలం, కేవలం అంటే అది ఒక్కటే, అది ఒక్కటే అని అర్థం. కేవలం అంటే ఒక్కటే, కేవలం అది చాలండి అంటుంటారు లోకంలో కూడా. కేవలం అంటే అది ఒక్కటే, ఇంకోటి లేదని. ఆ ఒక్కటే మిగిలిపోయి మరేదీ లేకుండా ఉండే స్థితిని కైవల్యం అంటారు ఇక్కడ. ఆ ఏకత్వంలో ఐక్యం అవడమే కైవల్యం. ఆయన ఎప్పుడు ఏకస్వభావమే, అందుకే కైవల్యం ఆయన పేరు. ఆనంట ఆయన నవనీత ఆహారం, వెన్న తింటూ కనబడుతున్నాడు. అంతేకాదు భువనాహారం, వెన్న తినట్టు కనబడతాడు కానీ సమస్త ప్రపంచాన్ని తింటాడు ఆయన. తెలుసుకోండి అన్నాడు ఇక్కడ. చూపించాడే లేదు సమస్త భువనాలను తినేయడం, ఎవడికి అర్జునుడికి చూపించాడు. భువనములన్నీ ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి, వణికిపోయాడు అర్జునుడు. సమస్త భువనాలు ఆయన నోట్లో వెళ్ళిపోతున్నాయి. ప్రళయకాలంలో సమస్త భువనాలని మింగేస్తున్నాడు ఆయన ఇక్కడ. ఏదో వెన్న తింటున్నాడు పిల్లాడు అనుకుంటారేమో కానీ సమస్త భువనాలను తను తీసేసుకుంటున్నాడు. మళ్ళీ ఇది ఉపనిషత్తే, మృత్యుర్యస్య ఉపసేచనం అని వర్ణిస్తుంది. అంటే ప్రళయకాలంలో ఈ భూమిలో ఉన్న జ్ఞానము, భూమిని మేము రక్షిస్తున్నామనుకునే అహంకారము, ఇదే బ్రహ్మక్షత్రియ అంటే ఇదే అర్థం. బ్రహ్మక్షత్రములు, ఆ మంత్రం ఉంటుంది బ్రహ్మక్షత్ర ఉభే భవతి చోదనే అని మంత్రం ఉపనిషత్తులు. బ్రహ్మక్షత్రం అంటే తెలివితేటలు, బ్రహ్మ పాలించుతున్నాం చేస్తున్నాం అనుకోవడం క్షత్రం, ఈ రెండింటి వల్ల మేము నడిపేస్తున్నాం అనుకోవడం అజ్ఞానం. ఇవన్నీ లాగేస్తున్నాడు లోపలికి ప్రళయకాలంలో. ఎందరు రాజులు, ఎందరు పాలకులు, కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతి చెందరే, వాళ్ళందరూ ఏమయ్యారు ఆ ప్రళయంలో? అబ్బా నా ఐడియా భలేనండి, నేనే చేశాను, ఐడియాలు ఉన్న తలకాయలు కూడా వెళ్ళిపోతాను లోపలికి. వీటన్నిటినీ భువనములను ఆహారంగా తీసేసుకుంటున్నాడు ఆయన. ఎలాగంటే మృత్యువును నంజుడు పదార్థంగా పెట్టుకుని భువనాలు మింగుతున్నట్ట. మనకు ఒక అన్నపు ముద్ద నోట్లోకి వెళ్ళాలంటే ఆవకాయ పక్కన ఉండాలి. అలాగే ప్రపంచమనే అన్నపు ముద్దలు తింటూ మృత్యువుని నంజుడు పదార్థంగా తీసుకుంటున్నాడు. అంటే మృత్యువుని కూడా తినేస్తున్నాడు, అది తెలుసుకోడు ఇక్కడ. ఇదేమిటండి మృత్యువుని తినడం ఏంటంటే, యముడు మొదలైన వాడు కూడా వెళ్ళిపోతున్నారు ఇంట్లోకి, కాలం కూడా గ్రసిస్తున్నాడు ఆయన ఇక్కడ. అది అర్థమవుతుందా మనకి? ఎందుకంటే కాలంలో ఉన్న మనం కాలం కూడా మింగేసేస్తే మనకు అర్థం కాదు. అందుకే భగవతత్వం అంత తేలిక కాదండి. నేను కూర్చుంటా రెండు గంటలు లోపల చెప్పే అంటే అంత తేలికండి, ఎంత తపస్సు చేయాలి? మరి చెప్పడం ఎందుకంటే తపస్సు చేయాలనిపించడం కోసం, అది మరొకటి కాదు. తపస్సు చేసి తెలుసుకోవాల్సింది. అందుకే నవనీతాహారం అనుకుంటున్నావేమో, ఆయన మనోహారం, మనస్సుల్ని మింగేస్తాడు, భువనాల్ని లాగేస్తాడు. జాగ్రత్త, ఆయన మళ్ళీ తత్వంలోకి తీసుకెళ్తున్నాడు. వై మల్యస్ఫుట చేతో వృత్తి విశేషాభాసం అనాభాసం. ఆయన అనాభాసం అంటే ఎవరికి ఆయన ప్రకాశం లభించదు, అందులో సందేహం లేదు. కానీ మనస్సుకు దొరకడు, మనస్సుకు దొరకడు అన్నప్పుడు మరి ఎందుకు వినడం అయ్యా అంటే, వైమల్యస్ఫుట చేతో వృత్తి విశేషాభాసం. ఎవడి మనస్సు సాధన వల్ల నిర్మలమవుతుందో, తపస్సు వల్ల సంస్కరింపబడుతుంది, దానికి దొరుకుతాడండి ఇక్కడ. అది చెప్తున్నారు ఇక్కడ. నిర్మలమైన అంతఃకరణం కలిగినటువంటి వారికి దొరికేవాడు, అంత తేలిగ్గా దొరకనివాడు ఆయన కృష్ణుడికి నమస్కారం. అక్కడే రెండు చెప్పాడు. అంత తేలిగ్గా దొరకడు అంటే హోప్ సోదరీసుకోవచ్చు, కానీ హోప్ పెట్టాడు వెంటనే, నిర్మలమైన అంతఃకరణం కల వారికి దొరుకుతాడు అని. కనుక నా కృష్ణుడు కనబడలేదంటే ఎందుకు కనబడ్డా చెప్పేశాడు కదా, మనసుకు నిర్మలత్వం లేదు, అది తెచ్చుకునే ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. ఇలా వివరిస్తూ ఎన్ని విషయాలు చెప్తాడు. గోపీ మండల గోష్ఠీ భేదం భేదావస్తమ భేదాభం శశ్వత్ గోకుర నిర్ధూతోద్గత ధూళి ధూసర సౌభాగ్యం. ఆయన గోపీ మండలముల్లో తిరుగుతూ, గోవులశాలలో తిరుగుతూ వాళ్ళందరికీ వేరుగా ఉన్నట్టు కనబడతాడు, కానీ ఏ వేరు లేనటువంటి వాడు. గోఖుర నిర్ధూత ఉద్గత ధూళీ ధూసర సౌభాగ్యం. గోఖురములు అంటే ఆవులు లేగల యొక్క గిట్టల నుంచి రేగిన మట్టి ధూళి అంటుకున్నటువంటి అందమైన శరీరంతో ఉన్నవాడు. సౌభాగ్యం అంటే విభూది చందనం పూసుకోవడం కాదు, దానికి ఆవు కాలి గిట్టల నుంచి రేగిన ధూళి ఒంటికి అలదుకుని మురిసిపోతున్నటువంటి వాడు ఇక్కడ. అంటే ఆవుల మధ్య తిరుగుతుంటే గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక సతీర్ అనుగమ్యమానం సాయంతనం ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంత మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటారు లీలాసుకం. గోధూళి ధూసరిత కోమల గోపవేషం, అది శరీరం అంతరికి గోధూళి అంటుకుంది, అది కోమలమైన శరీరం గోధూలు అంటుకుని అందంగా కనబడుతుంది. ఆయనకు అదే గొప్ప పౌడర్ అద్దుకోవడం అండి ఇక్కడ. అది దురిపి తప్పుకోడు ఆయన, ఆయనకు అలాగుంటేనే అందం ఇక్కడ. ఆ సాయంత్రం అయ్యేటప్పటికల్లా అంతవరకు గోవుల్ని అన్నింటినీ తనతో పాటు మేపి ఆ గోవుని తీసుకెళ్తున్నాడు. ఏ గోవుని ఎక్కడ కట్టాలో అక్కడ కడుతున్నాడు ఒక్కొక్క గోపకుల ఇంట్లో. ఎంత భాగ్యవంతులండి వాళ్ళందరూ, ఆ కడుతున్న కృష్ణుని ధ్యానిస్తున్నారు ఇక్కడ. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక సతైర్ అనుగమ్యమానం, ఆయనతో పాటు ఇతరు గోపాలకు కబులు చెప్తూ వస్తున్నారు. సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతం, సాయంకాలం ప్రతి ఇంటికి ఆవును కట్టడానికి వెళుతున్న అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం, ఆ అచ్యుతుడైన శిశువుకు నమస్కారము అంటున్నారు. అది శంకరులు ఇక్కడ శస్వద్ గోకుర నిర్ధూతోద్గత ధూళి ధూసర సౌభాగ్యం లీల చూపించారుగా. అలాంటి కృష్ణుడు దొరకాలంటే శ్రద్ధాభక్తి గృహీతానందం అచింత్యం చింతిత సద్భావం. ఎవరికి శ్రద్ధాభక్తి మొదలైన ఉంటాయో వారికి ఆనందం కలిగించేటట్టు ఉంటాడు, అలా చింతించే వారికి సద్భావ రూపంగా ఉంటాడు. కానీ అచింత్యం చింతనకు అందనటువంటి వాడు ఆయన చింతించారన్న మహిమ ఎలాంటిదంటే నువ్వు చింతించినవన్నీ నెరవేర్చుతాడు. చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం. ఈ చెప్పడంలో రహస్యం, గోపాల మంత్రాల్లో చింతామణి గోపాలకృష్ణ మంత్రం అని ఉంది. చింతామణి సరస్వతి, చింతామణి గణపతి అంటూ చింతామణి మంత్రములు కొన్ని ఉంటాయి. అలాగే గోపాల మంత్రముల్లో చింతామణి గోపాల మంత్రం, ఇవాళ మీరు ఏ ఆయాసం లేకుండా శ్రమ లేకుండా ఈ పవిత్రమైన పుష్యపూర్ణిమ నాడు ధనుర్మాసం వేళ ఎన్ని గోపాల మంత్రస్వరూపాలు గీతాల రూపంలో వినేశారో మీకు తెలియదు. అన్ని పెట్టాడు మహానుభావుడు. అంటే శంకర భగత్పాల వారు మంత్ర విశేషాలు అలా పెడతారు. అందుకే చింతామణి మహిమానం ప్రణమత అంటే చింతామణి గోపాల మంత్ర విశేషాన్ని స్ఫురింపజేశారు. మొత్తానికి మనస్సు ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది, బృందావనంలో ఇవాళంతా. బృందారక భువి బృందారక గణ బృందారాధిత వంద్యాయాం కుందాభామల మందస్మేర సుధానందం సుమహానందం లేదా సుహృదానందం వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం వంజాశేష గుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం అంటూ ఆ బృందావన వీధిలో తిరిగేటువంటి వాడు మహాముని మానస వంద్యం, మహామునుల మనస్సులో నమస్కరింపబడుతున్నవాడు. అంటే మహామునులు ఎవరిని ధ్యానిస్తారు, ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మమునే ధ్యానిస్తారు. ఆయన బృందారకం వీధిలో తిరుగుతున్నాడయ్యా అంటూ గోవిందాష్టకాన్ని అంత చక్కగా చెప్తూ కాలం కాల కళాతీతం కలితాశేషం కలిదోషఘ్నం కాలత్రయగతి హేతుం ప్రణమత గోవిందం పరమానందం. ఆయన కాలస్వరూపుడు, కాలస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ, ఎవడికి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలో ఇచ్చేవాడు ఆయన. అందుకే కాలస్వరూపుడు కనుక కృష్ణ అంటే కాలస్వరూప అని ఒక అర్థం లేదు. అయితే కాలస్వరూపం అంటే కాలానికి పరిమితులు ఉన్నాయి. ఒకప్పుడు పుట్టామంటే ఇంకొకటి రెండోది తప్పదని తెలుసు. అలాగే మనకంటే ఎక్కువ కాలం ఉన్న బ్రహ్మాదులకు కూడా కాలబద్ధులే, దేవతలందరూ కాలానికి బద్ధులే. కొందరు మన్వంతరకాలం ఉంటారు, కొందరు కల్పకాలం ఉంటారు, కానీ మనకంటే ఎక్కువ కాలం కానీ వాళ్ళ కాలానికి లిమిటేషన్ ఉంది కదా. మరి ఈయన కాలస్వరూపుడు అన్నప్పుడు ఈయనకి పరిమితి ఉంటుందా? అంటే కాలస్వరూపుడే లోకాన్ని నడుపుతున్నా ఆయన కాలాతీతం, కాలాలకు అతీతుడు, కాల కళలకు కూడా అతీతుడు. కాల కళలు అంటే కాలములో భాగములు, నిమిషము దినము పగలు రాత్రి వత్సరము మన్వంతరము యుగములు అని కాల కళలు. అంటే కాలం కాల కళాతీతం కలితాశేషం, ఈ సమస్తము తానై ఉన్నవాడు. అలాంటి కృష్ణుని స్మరిస్తే కలిదోషఘ్నం, అది ముఖ్యం. ఎందుకంటే ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా కలిదోషం చాలా ప్రమాదకరం. జ్ఞానంలా కనబడే అజ్ఞానం, ధర్మంలా కనబడే అధర్మం కలిలో చాలా ఉంటుంది. ఏమీ తెలియని వారు ఆ మాయల్లో పడి భ్రష్టులైపోవచ్చు. అందుకే దాని నుంచి బయటపడాలి అంటే కృష్ణస్మరణ ఒక్కటే మార్గం, భగవత్ స్మరణ ఒక్కటే మార్గం. అందుకే ఆయన మనకు విష్ణువుని చూపించాడు, ఈయన పట్టుకోండి తరించిపోతారు. కలిదోషఘ్నం, కలిదోషఘ్నం అంతే. నీలో కలిభావాలు రాకుండా, అంటే అధర్మరూపమైన భావాలు, ధర్మభ్రాంతి భావాలు రాకుండా ఉండాలంటే ఆయన స్మరించు. మూడు కాలాలు ఆయన చేతిలోవే. కాలత్రయగతి హేతుం ప్రణమత గోవిందం పరమానందం అని కృష్ణస్వామిని అంత చక్కగా చూపించారు కదా. మొత్తానికి స్వామిని ఆశ్రయించడం ఎందుకంటే కాలస్వరూపుడైన ఆయన ఆశ్రయిస్తే ముక్తి పొందుతాం. ముక్తి అంటే ఏమిటి? మళ్ళీ మొదలెట్టేమనుకోవద్దు. తారయ సంసార సాగరత భవభయ ఖేదచ్ఛిదే వందే పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాప భీతోహం. అన్నీ మర్చిపోవద్దు. అందుకే సంసారం నుంచి దాటిపోవాలి. అంటే పుట్టుకలన్నీ చావులన్నీ దాటిపోవాలి. అది ఎప్పుడు? చచ్చిపోయి కాదు, ఈ బ్రతుకు ఉండగానే సంసారం నుంచి దాటగలగాలని. అంటే సంసారం నుంచి పారిపోవడం కాదు, ఎక్కడికి పారిపోతావు? ఈ సంసారం భగవత్ స్వరూపంగా గమనిస్తూ దీనిలో వచ్చే మార్పులని భ్రాంతులను తెలుసుకుంటూ ఆ సుఖదుఖాలకి కష్టనష్టాలకి లోను కాకుండా ఇవన్నీ భ్రాంతి మూలకములు, పరిణామములే, ఏవి మిగిలేవి కావని తెలుసుకుంటూ మిగిలిన పరమేశ్వరుణ్ణి ఇక్కడే ధ్యానించాలి. అటువంటి వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అందుకే సంసారాన్ని తిట్టుకుంటూ ఏడుస్తూ బ్రతకడం కాదు వేదాంతం అంటే. ఇక్కడ ఉంటేనే సత్యాన్ని తెలుసుకుని జీవన్ముక్తులవే ఉండాలి, అది వేదాంతం అంటే తెలుసుకుని ఇక్కడే పొందగలగాలి కృష్ణుణ్ణి. అది చూపిస్తున్నారు. అంటే ప్రతి చోట ఆయన అడుగుతున్నది అదే. నిన్న మనం ప్రారంభించుకున్నవి, చెప్పుకున్నవి ఇవన్నీ ఎందుకోసం? భవరోగఘ్నం ఇందాక చెప్పుకున్నాం. సంసారమైన రోగం పోవాలి. అజ్ఞానమే రోగం, అది పోవాలి. పోగొట్టుకోవాల్సిందంతా అజ్ఞానాన్ని, అంతేగాని శరీరాన్ని కాదు. అజ్ఞానం పోతే చాలు, ఇక్కడే మోక్షం. అది నీ చేతుల్లో లేదు. ఆయన ఆశ్రయించు, ఆయన్ని ధ్యానించు, శ్రద్ధాభక్తులు కలిగి ఉండు. అప్పుడు ఆయన్ని ఆయన ఇస్తాడు. ఆయన్ని ఆయన ఇస్తే నువ్వు ముక్తి పొందినట్లే అని చెప్తూ, ఓ మనస్సు అనేటటువంటి తుమ్మెద నువ్వు అనవసరంగా పనికి మాలిన తిరుగుళ్ళు మానేసి ఒక పద్మం చూపిస్తాను అక్కడికి వెళ్ళి అన్నాడు. ఏమిటా పద్మము చెప్తున్నాడు చూడండి. ఐదే ఐదు శ్లోకములతో చెప్తున్నాడు. అందమైన ఒకది. చేతో భృంగ భ్రమసి వృథా మరుభూమౌ విరసాయాం భజ భజ. ఈ ఎడారు భూముల్లో తిరక్కమ్మా, ఓ మనస్సు అనే తుమ్మెద. ఎండి ఎడారు భూముల్లో ఒక పువ్వు పూయదు, పూసినది పిచ్చి పువ్వులు, వాటిలో మకరందం ఉండదు, అంతా ఎండిపోయినవే. కనుక నీకు చూపిస్తాను రా, పనికి మాలిన తిరుగుళ్ళు మాని. అందుకే మనస్సు ఈ సంసారం అనేటువంటి మరుభూముల్లో తిరగకుండా పద్మం ఒకటి చూపిస్తాను రారా అని పిలుస్తున్నారు. ఎవరిని? చేతో భృంగ మనస్సు అనే తుమ్మెద. ఆ పద్మం ఎవరితో చెప్పుస్తున్నారు? భజ భజ. ఏమిటా పద్మం అంటే? లక్ష్మీనరసింహానగ పదసరిజ మకరందం. ఆ లక్ష్మీనరసింహస్వామి యొక్క పాదపద్మములనే మకరందాన్ని ఆస్వాదించి వెళ్ళు అక్కడ. ఆ పాదపద్మాలు వెళ్ళిపో, అంటే మా లక్ష్మీ నరసింహస్వామిని ఆశ్రయించు, నరసింహుణ్ణి ఆశ్రయించని చెప్పారు. అయ్యా అప్పుడే కృష్ణుడి నుంచి షిఫ్ట్ అయిపోమంటే అలా అండి. ఇక్కడ ఇంతవరకు కృష్ణుడితో ఉన్నాం, మళ్ళీ నరసింహస్వామి దగ్గర వెళ్ళిపోవాలంటే మరి అన్నీ కలిపే కదండి భాగవతం. మరి అందులోనూ నరసింహస్వామి ఉన్నాడు, అందులోనూ కృష్ణుడు. నరసింహస్వామి విన్నప్పుడు ఆహా తాదాత్మ్యం, మళ్ళీ అక్కడ తాపుతారా, కృష్ణుడి దగ్గర తీసుకెళ్తారు. ఇక్కడ అంతా విష్ణువే, ఏది పట్టుకున్నా ఆయనే. ఆనందంతో బ్రతుకంతా విష్ణుమయం చేసుకోవడం కోసం ఎన్ని అవతారాలు, ఎన్ని కథలు, ఎన్ని అనుకోవచ్చు చూడండి. ఇక్కడ నిన్న రాముడు, అప్పుడే నిన్న చివరిలో వస్తూ ఇవాళ మొత్తం తీసుకున్నాడు కృష్ణుడు, ఇప్పుడు నరసింహస్వామి. ఏమిటయ్యా స్వామి అంటే, ఆ కృష్ణ ఆ నరసింహస్వామి పాదపద్మాల్ని ఆశ్రయించు, ఆయన్నే చెయ్యు, నీకేది కావాలని ఆయనకి ఇచ్చేయన్నాడు. ఇక్కడ ఏం నాకు కావాలంటే ఆయనకి ఇవ్వడం ఏంటండి? ఇదేమైనా బాగుందండి? నీకు కావలసినవన్నీ ఆయనకి ఇవ్వు. ఇది గొప్ప సూత్రం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎన్ని సూత్రవాక్యాలు చెప్పానో గుర్తుపెట్టుకోవాలి. నీకు కావలసినవి ఆయనకిస్తేనే నీకు ఇచ్చినట్టు, మళ్ళీ నీకు కావలసినవి ఆయనకిస్తేనే నీకు ఇచ్చినట్టు. ఇప్పుడు పూజ అంటే ఏమిటో అర్థమై ఉంటుంది మీకు. పూజ చేసి అంత తంతు ఎందుకయ్యా అంటే, నీకేం కావాలో అవి ఇస్తున్నావు, అవునా లేదా? నీకు వస్త్రం కావాలి, వస్త్రయుగ్గం సర్పయామి. నీకు ముప్పొట్లు కావాలి, అందుకే నైవేద్యం సర్పయామి. నీకు దుర్గంధం వద్దు, సుగంధం కావాలి, చందనం సర్పయామి. నీకు అన్ని కనబడాలి, కన్ను పనిచేయాలి, దీపం సర్పయామి. నీవు వాడుతున్న పంచభూతములేగా ఆయనకి ఇస్తున్నావు. తదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, ఆయనకే ఇస్తున్నావు. ఎందుకయ్యా? అద్భుతమైన మాట చెప్తున్నారు. త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాల ప్రతిబింబాలంకృతి ధృతి కుశలు బింబాలంకృతి మాతనుతే. ఒక గేయంలో రాశారు శంకరులు. ఎన్ని రకాలుగా మన కోసం ఆ మహానుభావుడు ఎంత కష్టపడ్డాడండి. ఆ 32 ఏళ్ళు కుర్రాడు, 16 ఏళ్ళకే ఎంత రాసేసాడు. ఇది ఏ ఇంట్లో రాశాడు రీసెర్చ్ చేయక్కర్లే, మొత్తం మన కోసం పిల్లాడు ఎన్ని ఇచ్చేసాడు మహానుభావుడు ఇక్కడ ఎన్ని విధాలుగా అంత జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని బుజ్జగిస్తూ అదిగో ఆ పాదపద్మాలు ఆశ్రయించు. అసలు వింటున్నంతసేపు చాలండి ముక్తి పొందినంత ఆనందం కలుగుతుంది, చాలదు. అదృష్టవశాత్తు గుర్తుపెట్టుకున్నప్పుడే మననం చేసుకున్నావో భాగ్యవంతుడివే. సరే, తత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేరహరి పూజాం కురు సతతం. నీకు ఇష్టమైనవి కావాలి అంటే నీకు ఒకటే చెప్తాను, ఇంకేం చేయకు, నరహరి పూజాం కురు సతతం. నరహరి అంటే ఎవరు? నరసింహస్వామి. ఆయన పూజ ఎల్లవెళ్ళి చేయు. ఆయనకిస్తే నాకెలా వస్తుందంటే, అయ్యా అద్దంలో ప్రతిబింబంలో నగలు కనబడాలంటే ఏం చేస్తామన్నాడు. ప్రతిబింబంలో నగలు నట్రా కనబడాలంటే బింబానికి నగలు నట్రా వేయాలి. బింబాలకి నగలు నట్రా వేస్తే ప్రతిబింబంలో నగలు కనబడతాయి. జీవుడు ప్రతిబింబమే, బింబము నారాయణుడే, కనుక ఆయనకిచ్చినవి నీకు కనిపిస్తాయి తెలుసుకోన్నాడు ఇక్కడ. అందుకే ప్రతిబింబాలంకృతి ధృతకశలో బింబాలంకృతి మాతనుతే, బాగా చెప్పాడు కదా. కాదండి, ఆయన పూజలు నారాయణ స్మరణలు వీట్లేని సుఖాల్లో సంసారంలో సుఖాలు ఉన్నాయి, ఎంత ఆకర్షిస్తుంటాయి, అవునా లేదండి? ఒక ఆయన అన్నాడు, నాకు ధ్యానం చేయమంటారు కానీ దానికి కొంచెం నిద్ర వస్తుంది, ఏ సుఖమూ లేదు. భగవన్ నామస్మరణ చేయమంటారు, అసలు ఏ సుఖం తెలియట్లేదు. దానికంటే సినిమా చూడడంలో ఉన్న సుఖం ఎంత బాగుంది, తెలుస్తోందా? తెలియట్లేదు, నన్ను ఎందుకు అది ఇబ్బంది పెడతావు అన్నాడు ఒక ఆయన. నాయన ఇవి భ్రాంతి సుఖాలు, అసలు సుఖం. ఇది అలవాటైపోవడం వల్ల అసలు వెళ్ళడానికి కొంత టైం పడుతుంది, ఓపికగా సాధన చేయందుతో ఇక్కడ. ఇది వాడికి చెప్పాలి ఇక్కడ. అద్భుతంగా చెప్తున్నారు, లేదండి ఆయన వల్ల సుఖం ఉంటే ఉండొచ్చు, యోగులు చెప్తే చెప్పచ్చు, నేనేం లేదన్నాను, కానీ నాకు తెలియదు కదా. చూడండి, సంసారం ఎన్ని సుఖాలు కనబడుతున్నాయి, ఎంత బాగుంటుందో సంసారం, ఎన్ని సుఖాలు చెప్పచ్చా? ఆ ఇంటికెళ్ళి భోజనం చేసుకుని అందరూ రకరకాల పదార్థాలు వేసుకుంటే కనబడబ్బా ఎంత బాగుంటుంది. ఇవి కనబడుతున్న సుఖాలు కదా, వీటితో ఆనందం ఉంటుంది, కనబడుతున్న విషయములతో ఆనందం ఉంది, కానీ ఆ విష్ణువుతో ఏమిటి ఆనందమయ్యా అంటే దానికి అద్భుతమని వాడు చెప్తున్నారు. ఇది శంకరులు తప్ప ఎవరూ రాయలేరు. లేకపోతే బింబ ప్రతిబింబ భావం చూపించడంలోనే ప్రతిబింబం నిజమా బింబం నిజమా చెప్పండి. బింబం నిజం, మరి ప్రతిబింబం ఎవరు? బింబము యొక్క ప్రతిబింబమే, ప్రతిబింబం అసలు స్వరూపం కాదు, బింబమే. కనుక రెండున్నాయి ఇక్కడ, ప్రతిబింబము బింబము రెండున్నాయి కదా. రెండుంటే ఏమిటైంది ద్వైతం? రెండున్నాయా? ఒకటేగా అద్వైతం. అది చెప్పదలుచుకున్నాడు ఆయన. అంత చక్కగా బింబ ప్రతిబింబమని ఆయన చూపిస్తూ తీసుకెళ్తున్న తీరండి అది ఇక్కడ. కనుక నీ స్తోత్రం పేరుతో భజన చేయిస్తూ లాగేస్తున్నాడు ఇక్కడ, చూడండి ఇక్కడ. శుక్తౌ రజత ప్రతిభా జాత కటకాద్యర్థ సమర్థా చేత్ దుఃఖమయీతే సంస్కృతి రేష నివృతిదానే నిపుణా స్యాత్. లేదండి, విషయాలతో సుఖం పొందవచ్చు అంటే నీకు అప్పుడప్పుడు శుక్తి రజతంలా కనబడుతోంది చూసేవా అన్నాడు. శుక్తి అంటే ముచ్చపు చెప్ప. శుక్తి రజత భ్రాంతి, రజసర్ప భ్రాంతి, ఇవన్నీ వేదాంతంలో పరిభాష. ఒక ఆయన వేదాంతం చెప్పడం కూర్చుంటే వింటున్నవాడు అన్నాడు, మొదలెట్టండి శుక్తి రజత భ్రాంతి, రజసర్ప భ్రాంతి అంటే వీడు వినేశాడు ఎప్పటి నుంచో. అంటే అంత అలవాటు వాళ్ళకి రజసర్ప భ్రాంతి, శుక్తి రజత భ్రాంతి చెప్పకుండా ప్రవచనం వెళ్ళదు. వేదాంత ప్రవచనం రజసర్ప భ్రాంతి అంటే తాడు చూసి పామనుకోవడం, శుక్తిరజిత భ్రాంతి అంటే ముచ్చపు చెప్పుని చూసి వెండి అనుకున్నట్టు అని అర్థం. ఇక్కడ ముచ్చపు చెప్పు మీద సూర్యకాంత పడగానే తరతళ్ళాడిపోతుంటుంది, ఇది వెండేమో అనుకుంటావు కదా. దానికి తీసుకున్నారు ఆ ఉపమానం తీసుకుని, నువ్వేమన్నావు విషయాలతో సుఖాలు పొందవచ్చు అంటున్నావు కదా, అయితే ముచ్చపు చిప్ప వెండిలా కనబడగానే ముచ్చపు చిప్పలో కనబడుతున్న వెండితో నువ్వు ఆభరణాలు చేసుకుంటే విషయాలతో కూడా సుఖం పొందవచ్చు అన్నాడు. అది చెప్పడం అర్థమైంది ఇక్కడ. అంటే ముచ్చపు చెప్పులో కనబడే వెండితో ఆభరణాలు చేసుకోగలరా? లేదు. వెండిలా కనబడింది అని ఆభరణాలు పనికిరాదు. అలా సుఖంలా కనబడుతున్నాయి, నిజమైన సుఖాన్ని ఇవ్వవు. అది కేవలం ముచ్చపు చెప్పు ఎందు వెండి భ్రాంతే, విషయాల్లో ఆనందం ఉందనేది ఒక భ్రాంతి మాత్రమే. అంత గొప్పగా చెప్పాడు అంటే తాను వేదాంతంలో వాటిని ఉపమానాలు తీసుకుని మనం చక్కగా చెప్తున్నాడు. కానీ నువ్వు భ్రాంతినైనా అసలు కావు. సర్చందనవనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వాత్ర విహరసే గంధపల్లి సదృశాననుతే మీ భోగానంతర దుఃఖ కృతస్యు. గంధపల్లి అంటే సంపెంగ, అది ఉపమానం చేస్తున్నాడు. అయ్యా మీరు ఎన్ని చెప్పినా విషయాల సుఖం ఉంది. ఒక చందనం చక్క రాసుకుంటే చల్లగా ఉండదు, ఒక ఇష్టమైన వారి ఒంటి స్పర్శ ఆనందం కలిగిస్తుంది, ఒక రుచికరమైన పదార్థం నోటికి తగిలితే ఆనందంగా ఉన్నది. కనుక ఇవన్నీ సుఖములు ఇస్తున్నాయి కదా, కనుక నేను విషయాల కోసం వెళుతున్నాను అంటే వాసన ఆకర్షించిందని రూపం ఆకర్షించిందని ఇదే సుఖమిస్తుందనుకుని తుమ్మెద సంపెంగ వద్దకు వెళుతుంది. అయితే సంపెంగ దగ్గరికి వెళితే మాత్రం ఆ వాసనకి ఆ మకరం దానికి తుమ్మెద బ్రతకదట. కనుక ఆకర్షించింది కదా అని గంధపలి దగ్గరికి వెళితే ఆ తొమ్మిది పని ఏమవుతుంది? నశిస్తుంది. అని విషయములు కూడా ఆకర్షిస్తున్నా అని వెళితే నువ్వు కూడా జీవుడు దెబ్బతింటాడు, జాగ్రత్త. అందుకే ఆకర్షించి లాగేసే గంధపలి లాంటి కుసుమాల వద్దకు వెళ్లకుండా నీకు శాశ్వతానందాన్నిచ్చే నరసింహుని పాద పద్మములను ఆశ్రయించు చిత్తమనే తుమ్మెదా అని చక్కగా బోధించారు ఇక్కడ. అదేవిధంగా ఆకృతి సామ్యా చాల్మల్లి కుసుమే స్థలనలినత్వ భ్రమమకరో గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృష విష విరసేస్మిన్. ఆకృతి సామ్యాత్, అక్కడ ఆనందం ఉందండి ఒప్పుకుంటాం, ఇక్కడ ఆనందం ఉంది అంటే పొరపాటు పడుతున్నాం. అక్కడ ఆనందం ఇక్కడ ఉంది ఒకటి అనుకోకు. ఎందుకంటే బూరుగ కుసుమాలను అంటే బూరుగ పువ్వులు, దాన్ని ఇక్కడ చెప్తే షాల్మలీ కుసుమవులు అంటారు. బూరుగ చెట్టుకు వచ్చిన పువ్వులు చూడడానికి పెద్ద పెద్దగా అందం కనబడతాయి, తామరల్లా కనబడుతుంటాయి. కనబడుతున్నాయి కదా అని అక్కడికి పోయేవనుకో మకరందం ఉండదు, వాసన ఉండదు, చూడ్డానికి ఒకలా ఉన్నాయి. పద్మములా కనబడుతుందని బూరుగు చెట్టు పువ్వుల దగ్గరికి వెళితే తుమ్మిది ఎలా నిరాశపడుతుందో, ఆనందములా కనబడుతుందని విషయముల వైపు వెళితే మనస్సు అనే తుమ్మిద నువ్వు కూడా బాధపడతావు. ఆనంద స్వరూపం అది మాత్రమే సుమా. ఇవి ఆభాసానందలు ఆనందములు, ఇది అసలు ఆనందము. మనస్సుని పరమాత్మ మళ్లించమని ఎంత చక్కగా చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే తవహితమేకం వచనం వక్షే శృణు సుఖకామో యది సతతం స్వప్నే దృష్టం సకలం విమృష జాగ్రతి చ స్మర తద్యదితి అని వేదాంతం చెప్పినవన్నీ ఇందులో పెట్టేశారండి ఇక్కడ. తవ హితమేక, నీ హితం కోసం ఒక మాట చెప్తున్నాను అని ఎవరితో అంటున్నారు? మనస్సుతోనా? మనతో. ఆయన మనసుకు చెప్పుకోవాలా? మహాత్ముల బోధలు మనస్సుకు చేసినట్టు చెప్తారు. ఆయనకి తెలుసు మనుషులు వినరని, కానీ ఊరుకోరు. కరుణ ఎవడైనా విని బాగుపడతాడు కదా అని చెప్తూ ఉంటారు మహాత్ములు. అని త్యాగరాజు మనసా ఇటులేర్తునే అని మనసుకే చెప్పుకున్నారు. మహాత్ములు మనస్సుకు చెప్తున్నట్టు చెప్తారు, అది మనకు చెప్పడమే. అంటే మనం కూడా మన చిత్తానికి అలా ప్రబోధించుకోవాలి. నీ హితం కోసం ఒకటే మాట చెప్తున్నాను, పది మాటలు లేవు, హితానికి ఒకటే మాట. అదేమిటి? శృణు సుఖకామో యది సతతం, నీకు నిజంగా సుఖం కావాలి అనుకుంటే లక్ష్మీ నరసింహానగ పదసరసజం పదసరసజ మకరందం భజ, అక్కడికి వెళ్ళు. ఎందుకంటే జగత్తు గురించి ఒక్క మాట గుర్తుపెట్టుకో ఇప్పుడు. ఇది సత్యంలా కనబడుతుంది కానీ కాదు సుమా. స్వప్నం సత్యంలా కనబడుతుందా? మెలకు వచ్చాక ఎలాగా ఓహో అదంతా కల్లా అని తెలుస్తుందో, సత్యంలా కనబడుతున్న ప్రపంచం కూడా జ్ఞానం వచ్చిన తర్వాత భ్రాంతి అని తెలుస్తుంది సుమా. ఇదే విశ్వం దర్పణ దృశ్యమా నగరీతుల్యంలో కూడా చెప్పారు. స్వప్నే దృష్టం సకలం విమృష జాగ్రతి చ స్మర తద్యదితి, అది తెలుసుకో. కనుక ఈ కనిపిస్తున్న జగత్తు సత్యంలా కనబడుతున్నా సత్యం కాదు. మరి స్వప్నం సత్యమే కదా, కానీ సత్యం కాదని ఎలాగో. ఇది అలాంటిదే. సత్యం ఏమిటి? స్వప్నాన్ని చూస్తున్న సాక్షి రూపమైన ఒక చైతన్యం ఉంది, అది సత్యం. అలాగే జాగ్రత్తను చూస్తూ నేను చూస్తున్నాను నేను వింటున్నాను అనే చైతన్యం సత్యం. ఆ చైతన్యమే విష్ణువు, అతడే కృష్ణుడు. ఆ చైతన్యమైన కృష్ణుని స్మరించు. చూస్తున్న జగత్తు కాదు, దేనివల్ల చూస్తున్నావో ఆ జగన్నాథుణ్ణి పట్టుకో. అది దీని యొక్క పరమార్థం అండి ఇక్కడ. అంటే తాను చెప్తున్న విషయం ఇది ఇక్కడ. కనుక మొత్తానికి దీనివల్ల తెలుస్తున్నది ఏంటంటే సంసారాన్ని పరిత్యజిస్తే కానీ కంసారిని పట్టుకోలేరు. ఈ సుఖములు చాలు, అయ్యో పోతున్నాయని బాధపడినా మళ్ళీ పుట్టివే అనుభవిస్తున్నాం. సుఖాలు దుఃఖాలు రెండు, సుఖం కావాలనుకుంటాం కానీ అది ఒక్కటే రాదు, రెండోది కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంతకాలం వీటిలో తిరుగుతారు? ఇవి భ్రాంతులే. కానీ భగవంతుని తలంచుకుని ఆనందించడం కాదు, ఆనందం అంటే అదే అని అక్కడ కోసమే ప్రయత్నించాలి, దానికే మిగిలిపోవాలి. మిగిలిపోవాలంటే నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తూ, స్వామి ఇదిగో నా వంతు ప్రయత్నంగా బయటకు రావాలని కాస్త పైకి లేస్తూ, నువ్వు లాగుతున్నా నేను రావడానికి పైకి పాకగలను, నువ్వు లాగాలి అని చెయ్యెత్తాలి కదా. చెయ్యెత్తితే పైకి లాగడానికి అని సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇందు నుంచి బయటపడాలని నువ్వు అనుకోవాలి, కానీ అనుకోవట్లేదు కదా. ఉన్నదేమిటో తెలుసుకో, అప్పుడు నువ్వే అనుకుంటావు బయటకు రావాలని. ఇక్కడ ఉన్నదాని స్వరూపం తెలుసుకో, అది ఎంత భయంకరమైనదే తెలుసుకో. అది ఎప్పటికప్పుడు నిన్న కూడా మనకి విష్ణువుని వర్ణిస్తూ సంసారాన్ని భయంకరంగా చూపించారు. అది వినగానే అబ్బో నిజమేనండి అనిపించి మళ్ళీ ఇందులో దిక్కకూడదు అనిపించాలా? అనిపించినప్పుడు ఆయన పట్టుకోవాలి. రెండు రకాల భక్తులు ఉంటాయండి, బాగా తెలుసుకోవాల్సినది. ఎలాగైనా ఈ సంసారం రోత దీని నుంచి బయటపడాలని దీని మీద వైరాగ్యం కలిగి ఆయన మీద ప్రేమ పెరిగే భక్తి ఒకటి. ఈ భక్తి కొంచెం తెచ్చుకోవడం కష్టమే. ఇంకో రకమైన భక్తి ఉంది, ఈ భక్తి మరీ కష్టం. అదేమిటంటే సంసారం చెడ్డది, దీని నుంచి బయటపడాలి అన్న ఆలోచన కూడా వాడికి రాదు. పరమాత్మపై ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమతో తన్మయుడైపోతూ ఆనందపడిపోతూ ఈ విషయములు కావాలని కానీ అక్కర్లేదు రెండు అనుకోడు వాడు ఇక్కడ. ఏది బాగుంది ఇందులో? రెండోది బాగుంది. అవునా లేదా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే సంసారమతి ఘోరం, అబ్బా దీని నుంచి బయటపడాలి. కనుక భగవానుడా నిన్ను పట్టుకున్నాను, కనుక భగవానుడా నిన్ను పట్టుకున్నాను అంటే అర్థం ఏంటి? సంసారం ఘోరం గనక నువ్వు ఆనంద స్వరూపుడు కనుక నిన్ను పట్టుకున్నాను, కనుక కండిషన్. కానీ నన్ను ఎందుకు పట్టుకున్నావు? సంసారం నుంచి బయటపడడానికి. కానీ గోపికలను అడగండి, కృష్ణుడిని ఎందుకు పట్టుకున్నావు? నాకు కృష్ణుడే కావాలి. అందుకని సంసారం చాలా బాధాకరమైనది కనుక బయటపడ్డానికి కృష్ణుని పట్టుకున్నాను అనరు వాళ్ళు. మరి సంసారం పట్టనే పట్టదు, అది గొప్పతనం అండి. ఇక్కడ పట్టనే పట్టదు వాళ్ళకి. ఇది భయంకరమా అభయంకరమా పట్టదు, పరమతం పట్టేశాడు ఇక్కడ. అది ప్రేమ రూపమైన భక్తి అది. ఇక్కడ వైరాగ్యం వల్ల వాడు క్రమంగా ప్రేమ కలుగుతుంది మొదటి వాడికి. రెండో వాడికి ఆ ప్రేమలో నుండిపోయాడు, వైరాగ్యం సహజంగా ఉంది. ప్రపంచ విషయాలు ఏవి చూపించినా ఆనవు వాడికి. వాడికి బంగారం చూపించానుకోండి, అబ్బో శంకరులు చెప్పారు సంసారం మీద భయంకరం అన్నాడు వాడు. అసలు బంగారం మీదే దృష్టి ఉండదు వాడికి, ఆ పరమాత్మ మీద ప్రేమతో. ఈ భక్తి రావడం మహాకష్టం, అదంత తేలిక కాదండి. అనేక జన్మాలు సంసారం మీద విరక్తి కలిగి పరమాత్మ కావాలని ఏడిస్తే ఏదో ఒక జన్మలో ఇలాంటి భక్తి లభిస్తుంది. అందుకు ఆ భక్తిని అర్థం చేసుకోవడం మహాకష్టం. ఇది వేదాంతమే జ్ఞానమే ముఖ్యమని మాట్లాడేవాడు కూడా ఆలోచించవలసిన అంశం. వాళ్ళు ముక్తి పొందాలి అనేటువంటి ఆకాంక్ష వాళ్ళకు ఉన్నది, వాళ్ళకి భగవత్ ప్రేమ ఉండట్లేదు. కానీ ప్రేమ లేనప్పుడు ఎందుకండి? కనుక భగవంతుని మీద ప్రేమ పెరగాలి. దీని మీద విరక్తి పెరగడంతో పరిష్కారం కాలేదు, భగవంతుని మీద అనురక్తి పెరగాలి, అది చాలా ముఖ్యం. కానీ ప్రపంచం మీద విరక్తిని భలే చెప్పాడండి, భయపడేటట్టు అంటే ఏం ప్రయోజనం? దీన్ని తిట్టుకుంటూ కూర్చుంటామా? ఆయన పట్టుకుంటూ కూర్చోవాలి. తెలుసుకోండి ఇక్కడ ప్రపంచాన్ని తిట్టుకోవడం ఎందుకంటే పట్టుకోవాల్సిన వాడి మీద ప్రేమ పెరగడం కోసం ఇక్కడ. అందుకోసం పెరగవలసింది ఆ ప్రేమ. ఆ ప్రేమ ఒక్కటి లభిస్తే చాలు ధన్యమవుతాం. అందుకే ఆయన రూపం వర్ణిస్తున్నప్పుడు ఆనందించాం. ఆనందంలో మునిగినప్పుడు ఏ వస్తువైనా మనకు స్ఫురిస్తుందా, దేని మీద రుచి ఉంటుందా చెప్పండి ఇక్కడ? అది కలగాలి. అలాంటి భక్తి అందరికీ వస్తుందా? రాదన్నాడు ఒక మహానుభావుడు, ఎవరు? నారదులు వారు. ప్రకాశ్యతే క్వాపి పాత్రే, కోట్ల కొలదలో ఎవడికో ఒక అర్హుడికి వస్తుంది అయ్యా అన్నాడు. ఇక్కడ వాడికి ఏమీ పట్టదు, తిట్టు పట్టదు, పొగడ్తా పట్టదు. ఆరుడి స్థితికి వెళ్ళిన మహాత్ములు ఎలా ఉంటారు అలా ఉంటారండి ఇక్కడ. ఆ ప్రేమ కలగాలి ఇక్కడ. మొత్తానికి ముందు సంసారం యొక్క భయానక స్వరూపం అని తెలుసుకుంటే దీని మీద రుచి పోవాలి, ఆయన మీద రుచి పెరగాలి. అందుకోసం అది చూపిస్తున్నారు. అందుకే ఆయన యొక్క పాదాలు పట్టుకుంటే చాలు, ఆయన భవాబ్ది పోత అంటే సంసార సముద్రం దాటించే నావ. పోత అనే సంస్కృత పదానికి నావ అని అర్థం. సంసార సముద్రాన్ని దాటించే నావ వంటి వాడు. సముద్రంలో కొట్టుకుపోయేవాడు ఏం పట్టుకోవాలండి? నావే పట్టుకోవాలి. కనుక మనం నావను పట్టుకోవాలి. నావెవడు? ఆ నారసింహస్వామి. ఆయన నిజానికి శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత. శంకరుడు అసలు ఉద్దేశం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ శ్లోకమనంతా లక్ష్మీ నృసింహ మమదేహి. ఇది నారసింహ మంత్ర భాష్యం. ఇదేంటండి నారసింహ మంత్రం? చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ సభల్లో మంత్రాన్ని చెప్పకూడదు, అక్కడక్కడ శబ్దాలు పలుకుదాం, గురువుల దగ్గర తీసుకోవాల్సిందే. నారసింహ మంత్రంలో ఉగ్రం మొదటి శబ్దం. ఉగ్రం, ఉగ్రుడు నారసింహుడు. ఉగ్రుడు అనగానే భయంకరుడు అని అర్థంలో వాడతాం. ఉగ్రుడు అంటే అన్నిటి మించిపోయిన వాడని అర్థం. అన్ని ఆయన పడితే ఇంకేం పట్టదు, అది ఉగ్రత్వం అంటే. ఎవరైనా 10 మంది మాట్లాడితే సైలెంట్ అని అడుగుడు, వాడు గట్టిగా అరిచాడు వీళ్ళకంటే, దాంతో వాడు సైలెంట్ అయిపోయారు. ఇక్కడ సైలెన్స్ అనగానే సైలెంట్ అయిపోయారు ఇక్కడ. అలాగే చిన్న చిన్న దీపాలు వెలిగించుకుంటాం, సూర్యుడు ఒక్కరా సార్, ప్రచండ సూర్యుడు రాగా నువ్వు కనబడవు. ఆయన ఉగ్రుడు, అన్నిటి మించిపోయినవాడు. అంతేకాదు, ఉగ్ర అంటే ఉత్క్రసతి ఇది ఉగ్రహ, పైకి లాగువాడు అని అర్థం. ఉగ్ర శబ్దానికి ఇదే అర్థం. ఉగ్ర నరసింహుడు అంటే పైకి లాగువాడు. పైకి ఎందుకు లాగారంటే లోపల కూరుకుపోయాం గనక. దేనిలో కూరుకుపోయాం? సంసార పంక నిర్మగ్న, అందులో కూరుకుపోయాం. సముద్ధరణ పండిత ఆయన. ఆయన ఏంటంటే ఆవిడ, ఆయనన్నా ఆవిడ, ఇద్దరు ఒకటే అని మనం ఎప్పుడు మరువురాదు. అందుకే అందరూ కూరుకుపోయిన వాళ్ళు లాగాలి. ఉత్గ్రసతి ఎక్కడికి రాగాలి? ఉన్నత స్థితికి లాగాలి. అలా లాగాలంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడే ఉన్నత స్థితికి లాగగలడు, ఒడ్డును కూర్చున్నవాడే ఒడ్డుకి లాగగలడు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఎక్కడికి లాగాలంటే ఒడ్డును కూర్చో. ఆయన కూడా పక్కన మనలాగే దొర్లుతూ కింద పడి ఉంటే లాగంటే ఏం లాగుతాడండి ఇక్కడ? కానీ ఆయన ఒడ్డును కూర్చున్నాడు, మనం కూరుకుపోయాం. దేంట్లో? సంసార సముద్రంలో. దాని సముద్రం అంటారా, కోపం అంటారా, ఎన్ని రకాలుగా నచ్చు. సంసారాన్ని ఎన్నో రకాలుగా వర్ణించాడు మహానుభావుడు ఇక్కడ. ఇన్ని వర్ణనలు ఎన్ని రకాల బాధలు పడుతున్నామో చెప్పడం కోసమే. అది ఎందుకు వర్ణించారంటే తొందరగా బయటపడాలని తహతహ జీవుడికి కలగడం కోసం. పడాలను వనుకుంటే పట్టుకోవన్నీ ముందు స్వామి అను అని లాగుతాడు పైకి. ఇక్కడ ఉత్తు గ్రసత్ ఉత్కృష్టమైన స్థితికి లాగువాడు, లాగడం అంటే చెయ్యొత్తుచ్చు లాగుతాడు. అందుకే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని మాట అన్నారు. ఈయన కరావలంబం రాసాక ఎన్నో కరావలంబాలు వచ్చేసాయి, కానీ దాని ప్రారంభకుడు ఆ పదాన్ని ఇచ్చినవారు ఆదిశంకరుడు. ఇది ఎప్పుడు రాశారు అంటే కథలు ఏవో చెప్తాడు, పరకాయి ప్రవేశం చేసేయండి ఆ సమయంలో ఆ రాజు శరీరంలో ఆయన ఉన్నప్పుడు దానికి మంట పెట్టబోతే ఈయన అసలు శరీరాన్ని తెచ్చి మంట పెట్టబోతే ఆయన ఈ స్తోత్రం చదువుతూ వచ్చాడని కథలు ఏవో చెప్తారు. అది కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు, ఎందుకంటే పరకాయ ప్రవేశం శంకరులు చేశారు వాదించారు అనే దానికి కొన్ని పుస్తకాలు ప్రమాణం కనబడుతున్నా అది ప్రమాణంగా చెప్పని అవసరం లేదు. ఎందుకంటే కొన్ని శంకర విజయాల్లో ఈ పరకాయ ప్రవేశం కథ లేదు, విద్యారణ్య శంకర విజయంలో ఉంది. అంటే కొన్ని కథలు బట్టి ఆయన ప్రమాణంగా తీసుకున్నారు, కానీ కొంతమంది వివేకం కలిగిన వారు అది అంగీకరించరు. ఎందుకంటే అక్కడ ఉభయ భారతిని ఓడించడం కోసం ఆయన మరో శరీరంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఒప్పందంలోనూ అది లేదు. ఆయన ఓడించాడు, దండ వాడలేదు, అయిపోయింది, అక్కడ కథ అయిపోయింది అంతే. అది ఎంతో హాయిగా ఉందండి. లేనిపోయి పరకాయ ప్రవేశ కథలు తీసుకొచ్చి సందేహాలు సమర్థనలు అది చెప్పడానికి పండితులు వాదించడాలు ఎందుకు గోళ? ఇదంతా ఎందుకు చెప్పడం ఏంటంటే ఈ స్తోత్రం ఆ సందర్భంలో చెప్పినది కాదు అని చెప్పడం కోసం. ఎప్పుడైనా చెప్పచ్చు ఆయన ఈ స్తోత్రం, ఎందుకంటే మంటల నుంచి కాపాడమండి ఆయన ఉద్దేశం కాదు, సంసారం నుంచి కాపాడమని చెప్పడం. ఇక్కడ ఇది సరిగ్గా భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన మాటకి వ్యాఖ్యానం. ఆ మాటని మొదటి రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ప్రస్తావన చేస్తూ గుర్తు చేస్తున్నాయి, ఎందుకంటే అది ముఖ్యం కనుక. నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే అన్నాడు ఎవరు, జ్ఞాని అయిన ప్రహ్లాదుడు. స్వామి నీ రూపం చూసిన భయం వేయట్లేదు, పై ఇది అభయం. భయపడాల్సిన దేనికి? సంసారానికి. ఎందుకది? పూర్ణ క్రూర దుర్భర సంసార దవాగ్ని, దుర్వార పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్ని, అది క్రూరమైనది సంసారం. దీని సుఖం భ్రాంతి మాత్రమే లేదు. అదేవిధంగా దుర్వారం, నేను ఆపలేను దీన్ని సంసారం, మన ఆపక ఇంకా నేను పుట్టకూడదు అనుకున్న ప్రవాహంలో కొట్టుకుపోయి పుడతాం, ఇంకా నేను చావకూడదు అని మఠం వేసుకుని చచ్చి తీరుతాం. కానీ దుర్వారం అంటే నువ్వు ఆపలేవు, దుర్భరం భరించలేవు, అవునా లేదా? ప్రధాన అబ్బా వయసు పెరుగుతున్న కొద్ది ఇది పనిచేయడం మానేసిందని ఏమనుకోకండి, కూర్చోలేను, అక్కడి నుంచి మొదలవుతుంది అన్ని. నువ్వు ఏమైనా సుఖం ఉందండి, దుర్భర సంసార దవాగ్నికి వెరతు. అయితే దీని మీద రోత పుట్టడం కాదు, ఇది ఉండగానే దీపముండగ ఇల్లు దిద్దుకోవలయు తనువు ఉండగా ముక్తి సాధించవలయు తెలుసుకోండి. ఇక్కడ దానికి ప్రయత్నించి ఇక్కడ అది చెప్పదలుచుకున్నారు. కంటే నీకేం బాధపడకు, ఒకటే వాక్యం ఆయన పట్టుకో. పట్టుకోవడం అంటే ఆయన గురించి ఆలోచించు, ఆయన గురించి చింతించు, ఆయన్ని పూజించు, ఆయన్నే స్మరించు, ఆయన ఎవడో తెలుసుకో, పట్టుకో, తరించిపోతావు. స్మృతి ధ్యానం జ్ఞానం చేయి, అప్పుడు ఆయన పైకి లాగుతాడు. ఎలాగో చెయ్యూతనిచ్చి లాగుతాడు, అది ఉగ్ర అయినటువంటి వాడు. అటువంటి వాడు పై వీరుడు అంటే సమర్థుడు, ఏదైనా చేయగలడు. పైగా ఆయన ఇవాళ సింహమే వచ్చాడంటే ఇవాళ కొత్తగా వచ్చాడు మహావిష్ణువు, ఆయన మహావిష్ణువు. అంతేకాదు జ్వలంతం ప్రకాశమానంగా ఉన్నాడు. ఆ జూలు విదిలించుకుని వస్తూ ఉంటే జూలు జ్వాలలవి. ఏమిటా జ్వాలలు? అన్ని వైపులా చూడగలుగుతున్న మహాకాంతి, సర్వతోముఖుడు అని చెప్పిందే జ్వాల నరసింహం. అది జ్వలంతం సర్వతోముఖం అయినటువంటి స్వరూపం. అటు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం, అటువంటి అద్భుతమైన ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ అంటున్నారు. పైగా ధ్యాన శ్లోకం దానికి ఏమిటంటే, క్షీరసాగర మధ్యంలో శంఖచక్రములు దాల్చి ఒళ్ళో మహాలక్ష్మితో శేషుడు అనేటువంటి పర్యంకంలో కూర్చున్నవాడిని ధ్యానించాలి. అది ధ్యానశ్లోకం ఆయన మంత్రానికి. ఆ మంత్ర రహస్యం రాయిపోతూ ధ్యానశ్లోకం అదే తీసుకొచ్చారు చూడండి. కనుక ఇది పారాయణ చేస్తే నృసింహ మంత్ర జపఫలం. మంత్రం ఉపదేశం లేనిది చేయకూడదు, స్తోత్రం భక్తున్న ఎవడైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత అదృష్టాన్ని ఇస్తున్నాడు, ఎన్ని రామమంత్రాలు, ఎన్ని కృష్ణ మంత్రాలు, ఎన్ని విష్ణు మంత్రాలు మన ఈ ప్రవచనంలో ఇన్నాళ్ళు విన్నామో తెలిస్తే ఈ యోగం మనకు దొరికినందుకు స్వామికి నమస్కారం చేసుకుంటామండి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి యోగీశ ఎత్ర యోగేశ్వర కృష్ణ శాశ్వత శాశ్వతమైన వాడువు, శరణ్య దిక్కైన వాడువు, సంసార సముద్రాన్ని దాటిచ్చే నావ వంటి వాడవు, భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహమవ దేహి కరావలంబం. ఏం నా పాదాలు దొరికాయి నీకు, ఇంకెవరు మేము పట్టుకోలేదా అంటే, పలానా వాడు పాదాలు పట్టుకున్నామని మేము వెళితే వాళ్ళు నీ పాదాలు పట్టుకోవడం మాకు కనబడుతుంది. బ్రహ్మేంద్ర రుద్ర మరుదగ్ని కిరీట కోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతికాంత లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎందుకయ్యా చెయ్యి తిరుమలలు అడుగుతున్నామంటే, సంసారదావదహనాకుల భీకరోరు జ్వాలావలి భరతి దగ్ధ తనూరుహస్య త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ అష్టకం సంపాదించుకుని ఒక్కసారి చూడండి, 10 శ్లోకాలు వరుసగా సంసార శబ్దంతోనే ఉంటాయి. సంసారాన్ని తన కవిత్వంతో ఉపయోగించేశాడు, సంసారాన్ని ఏనుగుతో పోలుస్తాడు, సంసారాన్ని సర్పంతో పోలుస్తాడు, సంసారాన్ని అరణ్యంతో పోలుస్తాడు, సంసారాన్ని దావాగ్నితో పోలుస్తాడు, సంసారాన్ని సాగరంతో పోలుస్తాడు. ఏంటండి సంసారం ఇన్ని స్వరూపాలంటే, ఇప్పుడు చెప్పినవన్నీ బాధ పెట్టేవే. నువ్వు అన్ని బాధలు అనుభవిస్తున్న సంసారంలో 3 వాక్యాలు, శ్లోకంలో ఉండేది 4 వాక్యాలు, 3 వాక్యాలు సంసారాన్ని వర్ణించడమే. చివరికి లక్ష్మీ నృసింహం అవదేహిక రావలంబం ఏముందండి, ఇది సంసార స్తోత్రమా స్వామి స్తోత్రమా? అంత సంసార స్తోత్రమే కాదు బాబు, దీని భయంకర స్వరూపం ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే వెంటనే నువ్వు వెంటనే తడుముకోకుండా లక్ష్మీ నృసింహోదయ కరావలం అని తీరుతావు. అలా చూపించాడు ఇక్కడ అంత అత్యద్భుతంగా చూపిస్తూ నారసింహ పాదపద్మాలను ఆశ్రయించమని మనం వేడుకుంటే, నువ్వు పాదాలు పట్టుకుంటానయ్యా అంటే చెయ్యూతనిచ్చి ఉద్ధరిస్తాడయ్యా స్వామి ఇక్కడ అని అద్భుతంగా భగవత్ చరణాగతిని చూపిస్తూ విష్ణుతత్వాన్ని మనకి ఆవిష్కరింపజేసి అందించిన ఆదిశంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. రేపటి రోజున మళ్ళీ 6:30 సమావేశం అవుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోర్బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు. శరదాం శతం మంగళం. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.